அவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தம்ஷ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே வந்தே குரு பதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாசம் ததோ ஜயமுதீரயேத் சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயன்னுமஹ யம் ப்ரவ்ரஜந்தமனுபேதமபேதக்ருத்யம் த்வைபாயனோ விரஹகாதராஜுஹாவ புத்ரேதி தன்மயதயா தரவோபிநேதுஹு தம் சர்வபூதஹ்ருதயம் முனிமானதோஸ்மி நிகமகல்பதரோர்கலிதம் ஃபலம் சுகமுகாத் அம்ருதத்ரவசம் யுதம் பிபத பாகவதம் ரசமாலயம் முகுரகோ ரசிகாக புவி பாவுகாக. அந்தரோ செப்பண்டு வசுதேவசுதம் தேவம் கம்சசாணூரமர்தனம் தேவகீ பரமானந்தம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் அதசி புஷ்பசங்காசம் ஹாரநூபுரசோபிதம் ரத்னகங்கணகேயூரம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் குடிலாலகசம்யுக்தம் பூர்ணச்சந்திரநிபானனம் விலசத்குண்டலதரம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் மந்தாரகந்தசம்யுக்தம் சாருஹாசம் சதுர்புஜம் பர்ஹி பிஞ்சாவசூடாங்கம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் உத்ஃபுல்ல பத்மபத்ராக்ஷம் நீலஜீமூதசந்நிபம் யாதவானாம் சிரோரத்னம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் ருக்மிணீகேளிசம்யுக்தம் பீதாம்பரசுசோபிதம் அவாப்த துளசீகந்தம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் கோபிகானாம் குசத்வந்த்வ குங்குமாங்கித வக்ஷசம் கோபிகானாம் శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. దీనిలో మహిమని కూడా చెప్పారు. ప్రాతః అంటే ఉదయం పూట, ఉత్థాయ లేచి, పొద్దుటే లేవగానే. లేవగానే అంటే మళ్ళీ పాచిముఖంతోనా అని కూడా ధర్మ సందేహాల్లో అడుగుతున్నారు. అందువల్ల చెప్పక తప్పడంలా స్నానానంతరం ఈ కృష్ణాష్టకాన్ని, అష్టకము అంటే ఏమిటి, ఎనిమిదితో కూడినది. ఎనిమిది శ్లోకాలుంటే అష్టకం అంటాం. ఎనిమిది సంఖ్య కలిగింది ఏదైనా అష్టకమే. అలా ఈ ఎనిమిది శ్లోకాలని కలిపి అష్టకం అంటాం. దీనిని పొద్దుట పూట స్నానానంతరం చదువుకుంటే కోటి జన్మలలో చేసిన పాపం తొలగుతుంది. కోటి అంటే మనం అనుకున్న ఒకటి రెండు మూడు ఈ నూరు లక్షల కోటి కాదు. కోటి అంటే సమూహం. ఎన్నో జన్మల పాపాలని తొలగించే శక్తి ఈ అష్టకానికి ఉన్నది గనక నిరంతర పాప ప్రణాశనానికి దీనిని రాగానే ఒకసారి మీ అందరి చేత చెప్పిస్తున్నాం. ఎందుకంటే దీని మహిమ క్రమక్రమంగా ఈ పురాణం చెప్పుకుంటున్నప్పుడు, భాగవతం చెప్పుకున్నప్పుడు మీకే తెలుస్తుంది. కృష్ణ నామస్మరణలో ఉన్న మహామహిమ. వేదవ్యాస మహర్షి అంతటి వాడు పరమ చింతాక్రాంతుడై ఉన్న సమయంలో ఆయన చింతని తొలగించడానికి కృష్ణ చరిత్ర అనే ఒక అమృతం పుచ్చుకుని నారదుడనే ఒక సద్గురు వచ్చాడు. సద్గురువులకి కొన్ని లక్షణములుంటాయి. ఏమిటా సద్గురువుల యొక్క లక్షణాలు అంటే, శిష్యుల మీద అవ్యాజ కరుణ. వ్యాజకరుణ అంటే ఏదో ఒక వంకతో ప్రేమించటం. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ప్రేమించాలంటే ఏదో ఒక వంక ఉండాలి. శిష్యుల్ని గురువుగారు మాత్రం అలా వంక లేకుండా ప్రేమిస్తాడు. సహజంగా లోకంలో నా భర్త వల్ల భవిష్యత్తులో నాకు పోషణ కలుగుతుంది, లేక నా భర్త అందంగా ఉన్నాడు డబ్బు సంపాదిస్తాడు అని భార్య ప్రేమిస్తుంది భర్తని. భర్త భార్యని ఆవిడ సౌందర్యాన్ని చూచో, కట్నాన్ని చూచో, ఏదో మరో కారణం చేత దేహభ్రాంతితో భర్త భార్యని ప్రేమిస్తాడు. ఈ ఇద్దరూ తమకు పుట్టిన పిల్లలు తమవాళ్లు కాబట్టి పిల్లల్ని ప్రేమిస్తున్నారు. ఇల్లు బాగుంటే ఇల్లుని కొందరు ప్రేమిస్తారు. ఈ ప్రేమ వెనకాతలు ఏదో ఒక కారణం ఉందిగా, మనకు ఒక లాభం ఉంది. కానీ ఏ లాభము లేకుండా ప్రేమించే లక్షణం ఒక్క గురువులకి మాత్రమే ఉంటుంది. శిష్యుని పోగేసుకెళ్ళి వీళ్ళకి నానాయాతన పడి పురాణాలు చెప్పి వీళ్ళని సన్మార్గంలో నడపడానికి గురువుగారికి అవసరం ఏమొస్తుంది? నిజానికి ఏమీ లేదు. అయినా ఎందుకని వీళ్ళు వాళ్ళు ద్వేషించినా ఈయన ఎందుకు ద్వేషించడంలా? అప్పుడప్పుడు శిష్యులు కూడా పైకి గురువుగారికి సాష్టాంగపడినట్టు నటించినా ఆ సాష్టాంగం వెనక అతలున్న అంతరార్థం గురువులకి తెలుస్తుంది. కపట ప్రేమను కూడా ప్రదర్శించే శిష్యులు ఎందరో ఉంటారు. అయినా వాణ్ణి ద్వేషించకుండా ఆ వచ్చిన వాడు ఎవడైనా, వాడు పరమాత్మ యొక్క సృష్టి, వీణ్ణి రక్షిద్దాం అని అతని యొక్క ద్వేషమును మనస్సులో పెట్టుకోకుండా ప్రేమించి వాణ్ణి తరింపచేయడానికి ప్రయత్నించడం వల్ల గురువులను అవ్యాజ కరుణామూర్తి అంటారు. అంటే ఏ వంక లేకుండా, స్వార్థము లేకుండా ప్రేమించే లక్షణం ఉన్న గురువు అన్నమాట. అటువంటి గురువులలో అగ్రస్థానం నారదునిది. ఎప్పుడు ఎవరికి రవ్వంత చింత వచ్చినా ఆయన ప్రత్యక్షమవుతాడు. మీకు చాలాసార్లు చెప్పడం మర్చిపోయాను కానీ నేను కొన్ని అనుభూతులు ఇప్పుడు వయస్సు వస్తోంది కాబట్టి చెప్పాలి. మీకు, నేను, మీరు కూడా పెద్దవాళ్ళం అవుతున్నాం కాబట్టి. బాల్యంలో అయితే నేను నా అనుభూతులు ఎవరికీ చెప్పలేదు. ఎన్నో పర్యాయములు ఈ ధర్మ సందేహం ప్రజలకి ఎలా తీర్చాలి అని ధర్మ సందేహాలు తీర్చడానికి ముందు ధ్యానం చేస్తే నారదుడు ఏదో ఒక సమయంలో ఈ బుర్రలో కనపడి ఆ ధర్మ సందేహం తీరిస్తే నేను తీర్చిన ఉన్నాయి, తెలుసిన మీకు. ఇప్పుడు లైవ్ ఉంది దూరదర్శన్లో, ప్రతి ఆదివారం లైవ్ ఇచ్చేవాడు. ఇప్పుడు అంటే రికార్డు ఇస్తున్నాం కానీ ప్రత్యక్ష ప్రసారంలో హఠాత్తుగా ఒక వ్యక్తి ఒక ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకి సమాధానం కొన్నేమో పురాణాల్లో చదివితే దొరుకుతాయి, కొన్ని దొరకవు. అప్పుడు ఎలా తీరుస్తున్నావు అంటే ఆ వెళ్లే ముందు చేసిన ధ్యానం వల్ల సరిగ్గా వాళ్ళు ప్రశ్న అడుగుతుంటే ఏ ప్రశ్న అడుగుతున్నారో దానికి సమాధానం ఏమిటో నా బుర్రలో నారదుడు కనపడి ఎన్నోసార్లు చెప్పాడు. ఇది అనుభూతి చెందిన వాడికి తెలుస్తుంది, అనుభూతి చెందకపోతే తెలియదు. మహానుభావులు శంకరాచార్యులు వంటి వారు వేదవ్యాసుణ్ణి తద్దినానికి పిలిచినటువంటి మండన మిశ్రుడు ఇంట్లోకి చొచ్చుకు వెళ్ళలా. మండన మిశ్రుడు కలియుగంలో ఆ మధ్యకాలం వాడే కదా, ఆయన వ్యాసుణ్ణి జైమిని లాంటి వాళ్ళని భోక్తలుగా పిలిచాడు, అందులోకి శంకరుడు వెళ్ళగలిగాడు. ఈ మధ్యకాలంలో ఎంతోమంది ఇంకా యోగులున్నారు, కానీ ఆ యోగులు మన కళ్ళకు కనపడడం లేదు. అలా యోగులకు సందేహములు తీర్చే పరమ జ్ఞాని విష్ణుస్వరూపుడు నారదుడంతటి వాడు, నాయనా వ్యాస, నీవు ఎన్నో పురాణములు ధర్మములు ఇతిహాసములు రచించినప్పటికీ, బ్రహ్మసూత్రాలు రాసినప్పటికీ భగవంతుడైన కృష్ణుని గుణములను వర్ణించలేదు, భగవంతుడైన కృష్ణుడి లీలలను వర్ణించలేదు, ఆయన భక్తుల చరిత్రలు సంపూర్ణముగా రాయలేదు. భక్త చరిత్ర రాయనంతకాలం, తన గుణములను వర్ణించనంతకాలం, తన లీలలను అవతారాలను వివరించనంతకాలం భగవంతుడు మానవుడికి సంతోషాన్ని ఇవ్వడు. తక్కిన ఏ కథలైనా ఈ కృష్ణ లీలామృతం ముందు చాలా స్వల్పము. అదే నీ కొరతకి, నీ కొంచెపుతనానికి, నీ చింతకి, నీ అశాంతికి మూలం. అందువల్ల తప్పక ఇప్పుడు నువ్వు కృష్ణ లీలలు రాయమన్నాడు. ఇప్పుడు ఇందాక అష్టకంలో కూడా కృష్ణుడిని ఎంతో అద్భుతంగా వర్ణించారే, ఈ వర్ణించినవన్నీ నిజానికి ఎవరు రాశారనుకుంటారు? ఇది వల్లభాచార్యుడు రాశాడు ఈ అష్టకం. ఇందాక కృష్ణం వందే జగద్గురుం అని నేను చదివింది వల్లభాచార్యుడు అని, చాలా గొప్ప మధురమైన భక్తి కలిగిన వాడి యొక్క స్తోత్రంగా ప్రసిద్ధి. ఎవరో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు రాస్తూ ఉంటారు, కానీ ఎక్కువ మంది మాత్రం వల్లభాచార్యుడే రాశాడని మాత్రం చెబుతున్నారు. ఎందుకంటే మధురాధిపతి, రఖిలం మధురం వంటి ఇలాంటి అష్టకములన్నీ ఆయనే రాశాడని ప్రసిద్ధి. ఎవరు రాశారనేది ఆనాటి వాళ్ళ మనస్సులో దూరి మనం చెప్పలేం. ఒక్క వ్యాసుడి వంటే తెలిసిపోతాయి, తక్కిన వాళ్ళం అంత తేలిక కాదు. అయినా సరే అష్టకంలో ఇప్పుడు శ్రీవత్సాంకం, శ్రీవత్సమనే పుట్టుమచ్చ కలిగిన వాడు, చిహ్నం కలిగిన వాడు, ఇలాంటి విశేషణాలన్నీ రాశాడు ఆయన. ఈ రాసింది నిజానికి ఎవరు అంటే, అంతకుపూర్వం ఏనాడో మహానుభావుడు వ్యాసుడు భాగవతంలో రాశాడు. వ్యాసుడు భాగవతములో రాసినటువంటి విశేషణములనే ఎవరైనా మళ్లీ తమ కవిత్వంలో రాయాల్సిందే తప్ప కొత్తగా రాసేదేమీ లేదు. అందుకే వ్యాసోచ్చిష్టం ఇదం జగత్ అన్నాను నేను, బాణోచ్చిష్టం కాదు. వ్యాసుడు వదిలిపెట్టిందనే మనందరం స్వీకరిస్తున్నాం. ఆయన ఎంగిలే అంటే ఆయన రుచి చూసి వదిలిపెట్టాడు. కృష్ణుడి యొక్క చరిత్ర ఆయన నోట్లోంచి వచ్చింది, నోట్లోంచి వచ్చిన దానికి ఉచ్చిష్టం అని పేరు. అంతకంటే ఉత్తు శిష్టం గొప్పదైన వస్తువు మరొకటి లేదు. వ్యాసుడు ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, భాగవతంలో వీలున్నప్పుడల్లా శ్రీకృష్ణుడి యొక్క మహామహిమని ఆయన రూపాన్ని ఎడాపెడా వర్ణించేశాడు ఆయన. ఆ వర్ణించడంలో బహుశా ఆయనే విష్ణు అవడం వల్ల అంత బాగా వర్ణించుంటాడు తప్ప మానవ మాత్రుడైతే అంత అద్భుతంగా వర్ణించలేడు. అటువంటి వ్యాసుణ్ణి రాయమని నారదుడు చెప్పి, నాయన భగవంతుని లీలలు అపశబ్దములతో కూడినప్పటికీ కూడా సకల పాపాలని తొలగిస్తాయి, కనకే మహానుభావులైన తపస్సులు నిరంతరం ఆ హరి యొక్క లీలలను వర్ణిస్తూ ఆయన గుణములను గానము చేస్తూ తరిస్తూ ఉంటారు. గానము చెయ్యకపోతే ఎవడూ తరించడు. అందుకే పురాణం చెప్పేవాళ్లకు గానం కూడా ఒక అవసరం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నారదుడు గానం చేశాడు, వాల్మీకి గానం చేశాడు, వ్యాసుడు గానము చేశాడు, శుకుడు గానము చేశాడు, లవకుశులు రామాయణాన్ని గానం చేశారు. ఇప్పుడు మళ్ళీ మనకు అనుమానం, పాడడం రాని పౌరాణికుల సంగతి ఏమిటని? పాడడం సంగీతం పుట్టుకతో రావక్కర్లా, ప్రయత్నిస్తే వస్తుందన్నాడు ఆయన. అసలు నువ్వు ప్రయత్నం చేయవుగా, నీకేమైనా మధురమైన కంఠం కావాలి, నువ్వేమైనా ఘంటసాలలో పాడాలని అనలా అందరినీ, కానీ అసలంటూ ఒక ప్రయత్నం చెయ్యి. రోజు మీరే పాడేస్తున్నారు నాకంటే బాగా, కృష్ణం వందే జగద్గురు అంటే అద్భుతంగా పాడేస్తున్నారు. విడిగా బయట పాడితే మీ గొంతుకు వినాలంటే ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇక్కడ ఈ హాల్లో కూర్చున్నప్పుడు మాత్రం మీ కంఠంలో ఎందుకు మాధుర్యం వస్తుంది? భక్తి, భక్తితో ప్రయత్నిస్తే భగవంతుడు కంఠానికి మాధుర్యం ఇస్తాడు. అందుకని గానము చేసి ఋషులు తపస్సులు తరిస్తున్నారు, నువ్వు కూడా ఆ పని చెయ్యి. నేను ఈ జన్మకి పూర్వం ఒక దాసీపుత్రుణ్ణి, మా అమ్మ 10 మందిళ్లలో పాచి పని చేసేది. పాచి పని చేసి పొట్ట పోషించుకునే ఒక దాసీదాని పుత్రుణ్ణి నేనే ఈ జన్మలో నారదుడినై గురువునై భాగవత కథలు చెబుతున్నానంటే, ఇంకా పుట్టుకతోటే నువ్వు వేదవ్యాసుడివి, పుట్టుకతోటే పరాశరుడి యొక్క పుత్రుడిగా మహాప్రసిద్ధికెక్కిన వాడివి, అటువంటివి నువ్వు తలుచుకుంటే ఎంత బాగా రాయగలవో ఆలోచించు. నేను కేవలం ఒక సామాన్యుణ్ణి అన్నాడు ఆయన. వెంటనే ఈయనకు ఆశ్చర్యం కలిగింది. ఇంతవరకు నీవు జగద్గురువువి, పరమ పౌరాణికుడివని తెలుసు, కానీ గతించిన కల్పంలో నువ్వు ఒక దాసీపుత్రుడివా. 10 మంది ఇళ్లలో పాచి పని చేసి ఆ ఎంగిలి పట్టుకొచ్చి మీ అమ్మ నిన్ను పోషించిందా? అలాంటి దాసీపుత్రుడివి ఈ జన్మలో ఇంత గొప్పవాడు అయ్యేవాడంటే వెనక ఏదో కథ ఉంటుంది. నీ పూర్వజన్మ రహస్యం చెప్పమని అడిగాడు వేదవ్యాస మహర్షి నారదుణ్ణి. అప్పుడు చెప్పాడు ఆయన, అహం పురాతీత భవే భవం మునే దాస్యాస్తు కస్యాశ్చన వేదవాదినాం నిరూపితో బాలకయేవ యోగినాం శుశ్రూషణే ప్రావృషి నిర్విరివిక్షితాం. నేను ఒకనొకప్పటి కల్పంలో, ఇప్పుడున్న కల్పాన్ని శ్వేతవరాహ కల్పం అంటారు, ఇంత పూర్వం గడిచిపోయిన 27వ కల్పంలో ఒక పల్లెటూళ్ళో అందరూ బ్రహ్మజ్ఞానులు ఎక్కువగా ఉండేటటువంటి ఒక ఊళ్ళో ఒక దాసీదానికి నేను పుత్రుణ్ణై పుట్టాను. ఆ జన్మలో మా ఊరు అదృష్టవశాత్తు ఒక నదీ తీరంలో ఉంది. ఆ నదీ తీరంలో ఎక్కువ మంది బ్రహ్మవాదులు, అంటే జ్ఞానానికి సంబంధించిన చర్చ చేసేవాడిని బ్రహ్మవాది అంటారు. పూర్వకాలంలో బ్రహ్మవాదులే ఉండేవారు. ఇప్పుడు రకరకాల వాదాలు వచ్చాయి. ఈ వాదాలతో యూనివర్సిటీలు నిండిపోయి కంపు అయిపోయి ఒక్క పద్యం రాదు ఎవడికి. దాక్కుని ఉంటాయి, దారిని ఇరుక్కుని ఉంటాయి ఇవి పద్యాలు చివరికి. ఎటువంటి చరిత్రండి మన యూనివర్సిటీలది. ఒకప్పుడు మహానుభావులు పనిచేశారు, అత్యద్భుతంగా భాషని లోకంలో వ్యాపింపచేశారు. ఏమీ పోయి 10th క్లాస్ పుస్తకంలో పట్టుమని 10 పద్యాలు లేవు. పనికి మాలిన పాఠాలు పెట్టేస్తున్నారు. మళ్ళీ ఎప్పటికైనా వ్యవస్థ బాగుపడితే అప్పుడు అందరికీ పాండిత్యం వస్తుంది. ఇవాళ ఎందుకు పండితులు లేకుండా పోతున్నారు? కవిత్వం చెప్పేవాళ్ళు అవధానులు లేకుండా ఎందుకు పోతున్నారు? శ్లోకాలు ఎందుకు అందరూ తప్పులు చదువుతున్నారంటే అసలు స్కూళ్లలో సంస్కృతం ఏది, తెలుగు ఏది? ఎంతసేపు పొద్దు నుంచి సాయంకాలం దాకా 2, 4, 3, 6 లాంటి ఎక్కాలు కూడా కనీసం లేకుండా బీ ఫర్ బ్యాట్, సీ ఫర్ క్యాట్, పిల్లి చదువుతో మొదలవుతుంది మనకి. అందుకే అపశకునంతో మొదలవుతుంది. ఇందులోంచి తప్పక భవిష్యత్తులో జగద్గురువుల యొక్క ఆశీర్వచనంతో ఈ సంస్కృత మాతృభాష ప్రచారం బాగా సాగాలని కోరుకుందాం. ఎందుకు చెబుతున్నానంటే పూర్వకాలంలో ఎక్కువ మంది బ్రహ్మవాదులు ఉండేవారు. ఉపనిషత్తులు, వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇటువంటి వాటిని చర్చ చేసుకుంటూ ఉపనిషత్ సారాంశాన్ని లోకానికి పంచిపెట్టే జ్ఞానులు ఉండేవారు. అలాంటి జ్ఞానులతో కూడిన ఒక పల్లెటూళ్ళలో ఆ జ్ఞానుల ఇళ్లల్లో పనులు చేసి పెట్టే ఒక స్త్రీకి కొడుకై పుట్టాడు నారదుడు. నారదుడు అన్నాడు, ఆ జన్మలో అసలు నా పేరు కూడా ఎవరికి తెలియదు, దాసీపుత్రానే పిలిచేవారు చాలామంది, అలా బతికానన్నాడు ఆయన. కానీ యోగం అనేది ఒకటి ఉంటుంది, భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే పనికిరాని వాడు కూడా పండితుడవుతాడు. దైవానుగ్రహం లేకపోతే మహాపండితులై కూడా జీవితంలో కీర్తి పొందలేరు. కీర్తి పొందడానికి మూల కారణం దైవానుగ్రహము అన్నారు భాగవతంలో. కొంతమంది బాగా చదువుకుంటారా, అయినా వాళ్ళు ఎందుకో పురాణం చెబితే రాణించరు, వాళ్ళకి కీర్తి రాదు. కొందరు ఏమీ చదువుకోరు, హఠాత్తుగా దైవానుగ్రహంతో గొప్ప కీర్తిలోకి వస్తారు. ఈ కీర్తి ఎందుకు వస్తుందో, అపకీర్తి ఎందుకు వస్తుందో, సంపదలు ఎందుకు వస్తాయో, ఆపదలు ఎందుకు వస్తాయో తెలుసుకోగలిగితే వాడు జ్ఞాని అవుతాడు. అందుకే జ్ఞాని ఈ రెండింటికి అతీతంగా ఉంటాడు. ఆపదలు వచ్చినప్పుడు కుంగిపోయి, సంపదలు వచ్చినప్పుడు పొంగిపోతే కీర్తి వచ్చిన రోజుల్లో ఎవడి మాట వినం మనం, అప్పుడు మనంత గొప్పవాళ్ళు ఉండరు. అదే కీర్తి పోయి అపకీర్తి వచ్చినప్పుడు మాత్రం ఎందుకు కుంగిపోవాలి మనం? దానిని దీనిని సమానంగా తీసుకున్నవాడే బ్రహ్మవాది. నేను చెప్పిన మాట కాదు, భాగవతం చెబుతున్న మాట. అటువంటి బ్రహ్మ జ్ఞానం ఒక్కొక్కప్పుడు భగవద్ అనుగ్రహంతో ఎలా కలుగుతుందో నేనే ఉదాహరణ ఆ జన్మలో అన్నాడు నారదుడు. నాకు ఒక 8-10 ఏళ్ల వయస్సు ఉన్నది ఇంచుమించుగా. ఆ కాలంలో మా అమ్మ అందరిళ్లల్లో పాచి పని చేసి అంట్లు తోమి వాళ్ళ ఇళ్లల్లో ఇచ్చినటువంటి పదార్థాలు పట్టుకొచ్చి అవి తాను తినక ముందు నాకు పెట్టేది. దురదృష్టవశాత్తు ఆ జన్మలో నారదునికి చిన్నప్పుడే తండ్రి పోయాడు. తల్లే ప్రేమగా పెంచేదిట. తల్లికి కొడుకు అంటే ఇష్టం, ఉన్నది ఒకడే కొడుకు. అందుకని ఎవరైనా లడ్డు ఇస్తే, అబ్బా ఈ లడ్డు నేను తింటాం ఎందుకులే, మా అబ్బాయికి పెడదాం అని అబ్బాయికి పెట్టేదనమాట. పిల్లల మీద ఉన్న వ్యామోహం వల్ల తాను తినడం మాని ఈ పిల్లవాడిని చాలా జాగ్రత్తగా పెంచేది ఆవిడ. ఆవిడ పెట్టిన పదార్థాలు తినేవాడు. కానీ చిన్నప్పటి నుంచి ఈయనకి తెలియకుండానే ఎవరైనా గురువుల్ని ఆశ్రయించి పైకి రావాలనో కోరిక ఉండేది. ఆ కోరిక చివరిదాకా ఉండాలి. మళ్ళీ గురువుని ఆశ్రయించాలి, తరించాలనే కోరిక ప్రారంభంలో ఉండి గురువుని ఆశ్రయించిన తర్వాత ఆ గురువు గారు కొంపలు తీసే శిష్యులలో ఉపయోగమే ఉన్నది? ఈయన అలా కాకుండా తరించాలనుకున్నాడు. ఇలా ఉండగా ఆ చిన్న వయస్సులో ఆయన అదృష్టం బాగుండి ఒకసారి వానాకాలం వచ్చింది. వానాకాలంలో, వర్షాకాలంలో చాతుర్మాస్యం ఆరంభమవుతున్నది. ఇదిగో ఈ నెల 16వ తారీఖు నుంచి మళ్ళీ మనకి ద్వాదశి నుంచి మొదలవుతుంది కర్కాటక సంక్రమణం. అప్పటి నుంచి చాతుర్మాస్య దీక్షారంభం చేస్తాం. కర్కాటక సంక్రమణం వచ్చింది అంటే అప్పటి నుంచి దానికి దక్షిణాయన పుణ్యకాలం అని పేరు. సాధారణంగా ఆషాఢమాసంలో శుక్లపక్షంలో ఏకాదశి నాడు ప్రారంభించి శ్రీ మహావిష్ణువు నిద్రగెడతాడు. ఆ రోజు నుంచి ఏదన్నా కష్టం వస్తే పక్కన పెడదాం. కానీ ఋషులకు ఒక నియమం ఉందన్నమాట, ఏ వరదలో వచ్చి కొట్టుకుపోవడమో లేకపోతే అసలు ప్రయాణంలో పొరపాటు నిరుక్కుపోవడమో లాంటి ఇబ్బందులు లేకుండా ఉంటే మాత్రం ఆషాఢమాసంలో శుక్లపక్షం నుంచి మొదలుపెట్టి, అది కూడా శుక్లపక్షంలో ఏకాదశి, దానికి శయన ఏకాదశి అని పేరు. శ్రీ మహావిష్ణు పాలసముద్రంలో నైమిత్తిక నిద్రలో గడతాడు. అది నిద్ర కాదు, నిద్రపోతున్నట్టు నటిస్తాడు యోగ నిద్ర. ఆయన నిజంగా నిద్రపోతే మనం ఎప్పుడో శాశ్వతంగా నిద్రపోతాం. లోకశ్రేయస్సుకి, మనకి విశ్రాంతి ఇవ్వడానికి, ఆరోగ్యం ఇవ్వడానికి ఆ మహాత్ముడు నిద్ర నటిస్తాడు. అలాంటి నిద్రకి వెళ్లే ఏకాదశికి శయన ఏకాదశి, అంటే నిద్రపోతున్న పడుకున్న ఏకాదశి అని పేరు. శయన ఏకాదశి శయనైకాదశి అవుతుందన్నమాట, సంధిలో వృద్ధి చెంది అంటారు దాన్ని. ఆయన క్షీరసముద్రంలో పడుకుని మళ్లీ కార్తీక మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి వరకు నిద్రపోయి ద్వాదశి నాడు మళ్లీ మెలకు తెచ్చుకుంటాడు. లేవడాన్ని సంస్కృతంలో ఉత్థానము అంటాం. ఉత్థానము అవుతున్నాడు గనక, అంటే లేస్తున్నాడు గనక, ఆ ద్వాదశికి ఉత్థాన ద్వాదశి అని పేరు. కార్తీక మాసంలో శుక్లపక్షంలో ద్వాదశి నాడు ఆయన లేచాడు. ఆ లేచిన ద్వాదశి ఉత్థాన ద్వాదశి. ఈ 4 నెలలు అనగా ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు ఈ 4 నెలలకి చాతుర్మాస్యము, 4 నెలల కాలము అని పేరు. ఈ కాలములో జ్ఞానులెవరూ కూడా, యోగులెవరూ ప్రయాణము చెయ్యరు. ఒకే చోట నియమవంతంగా ఉండి ఆ 4 నెలలు కలశస్థాపన వంటివి చేసి యజ్ఞాలు, ఉపనిషత్తు, వేదాలు మొదలైనవి పారాయణ చెయ్యడం, ఇలా పురాణములు చెప్పడం చేస్తారు. అసలు మనం ఎంత యోగ జాతకులమో తెలిసినా ఈ చాతుర్మాస్య కాలంలో దాదాపు 1 నెలాళ్ల పాటు పూర్వం నారదుడు భాగవతం విన్నాడే అలా వినబోతున్నాం. ఆయన 4 నెలలు విన్నాడు, కనీసం 4 నెలలు కాదు 1 నెలాళ్ళు ఇప్పుడు మనం వినబోతున్నాం. మనకి అదృష్టవశాత్తు చాతుర్మాస్యం కలిసి వచ్చింది. చాతుర్మాస్య కాలములో ఏకధాటిగా వారం రోజులు పురాణము విన్నవాడికి కూడా నారదునికి ఉన్నంత స్థాయి ఇస్తానన్నాడు విష్ణువు. ఏమిటి, చాతుర్మాస్యంలో 1 వారము భాగవతం వింటేనే వాడికి నారదునికి ఇచ్చేంత స్థాయి ఇస్తాను అన్నాడు శ్రీ మహావిష్ణువు. అటువంటిది మీరు 1 మాసం వింటున్నారు, దాన్ని బట్టి ఆలోచించండి ఎంత యోగ జాతకం పట్టిందో మీకు కూడా. భగవంతుని సంకల్పం. కిందటిసారేమో మనం ఏప్రిల్లో మొదలుపెట్టి జూన్లో పూర్తి చేసుకున్నాం. అప్పుడు మహాపుణ్యం మనకేమిటో తెలుసా, వైశాఖ మాసంలో ఆంజనేయ స్వామి వారు పుట్టిన సమయంలో ఆంజనేయుడి కథ చెప్పుకోవడం కోసం అప్పుడు అలా ఏర్పాటు చేశాడు. ఈ సంవత్సరం ఏం చేశాడు, ఆ సమయాన్ని మార్చి ఆషాఢం వచ్చేలా చేశాడు. అంటే భాగవతం వినడానికి ఆషాఢం కావాలి, అక్కడ హనుమత్ చరిత్ర వినడానికి వైశాఖ మాసం కావాలి. మనం అనుకుని చేశామా, అదే ఈశ్వర సంకల్పము. ఈ ప్రాంతానికి ఉన్న శక్తి గురువుల కటాక్షం అంటారు దాన్ని. కొద్దిగా సౌండ్ పెంచండి, అసలు నా మాట నాకే వినపడటం లేదు. ఈ విధంగా భగవంతుని యొక్క కటాక్షం కోసం పూర్వం ఈ 4 నెలల కాలం ఏం చేసేవారంటే ఒకే చోట స్థిరముగా ఉండి భగవత్ కథలు చెప్పుకునేవారు. ఆ కాలములో పొరపాటును కూడా ప్రయాణము చెయ్యకూడదు. ఎవరు, సన్యాసులు, యోగులు, గురువులు, దీక్షాపురులు. సంసారంలో ఉన్నవాళ్ళు గృహస్థులు ప్రయాణం చేయకపోతే ఎలాగా, వ్యవసాయం చేసుకునే రైతు ఆ కాలంలో వ్యవసాయం చేయకపోతే ఇక మనకి ఫలసాయం ఉండదు, సున్నా అవుతుంది. కేవలం యోగులకు మాత్రం నియమం. అందుకనే యోగులు ప్రయాణం చేసేవాళ్ళు, తీర్థయాత్రలకు వెళ్లేవాళ్ళు చాతుర్మాస్య కాలం ఆరంభం కాగానే టక్కున ఎక్కడో చోట ఆగిపోయి అక్కడే దీక్ష పూర్తి చేసుకుని తర్వాత మళ్ళీ తీర్థయాత్రకు వెళ్లేవారు. ఈ నారదుడి బాల్యంలో కొంతమంది యోగులు తీర్థయాత్రలు చేస్తూ 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 ఆషాఢమాసం ప్రారంభం కాగానే తక్కువ నారదుడు ఉన్నటువంటి ఊళ్ళో ఆగిపోయారు. ఆ కాలంలో నారదుని పేరు నారదుడు కాదు, కేవలం దాసీపుత్రుడే. వాళ్ళు ఆ ఊళ్ళో వాళ్ళని పిలిచి, ఊరి జనులారా, మీలో చాలామంది బ్రహ్మజ్ఞానులున్నారు, కష్టపడి వ్యవసాయం చేసే రైతులున్నారు, రకరకాల కులవృత్తులతో వర్ణాశ్రమ ధర్మాలని సాంకర్యం చెయ్యకుండా ధర్మ మార్గంలో గ్రామాన్ని నడుపుతున్న అందరినీ చూడగానే మాకు ఆనందం కలిగింది. మరికొద్ది రోజులలో చాతుర్మాస్యం ఆరంభమవుతోంది. ఈ కాలంలో మేము ప్రయాణం చెయ్యం. మాకు మంచి విడిది ఒకటి ఇస్తే మేము కూర్చుని ఆ 4 నెలలు మీకు పురాణాలు చెబుతాం, మీ ఊళ్ళో యజ్ఞాలు చేస్తాం, అర్చనలు చేస్తాం, అభిషేకాలు చేస్తాం, దీనికి అవకాశం ఉంటుందా అని అడిగారు. ఆ ఊళ్ళో వాళ్ళు జ్ఞానులు కదా, అసలు మేము అడగాలి, మీలాంటి వాళ్ళని పిలిచి చాతుర్మాస్య దీక్ష మా ఊళ్ళో నిర్వహించండి అని మేము ప్రార్థించి తీసుకురావాలి. అటువంటిది అయాచితంగా మాకు ఎంత గొప్ప వరం వచ్చింది, మీ అంతట మీరే యోగులు, జ్ఞానులు, పౌరాణికులు మా ఊళ్ళో ఉంటామంటున్నారు, ఎందుకంటే అదృష్టమే ఉన్నది. మా ఊళ్ళో గ్రామ గణకుడు ఒక ఆయన ఉన్నాడు, కరణం గారు, వారింట్లో మకాం ఇస్తున్నాం, మంచి తోట అండి, అక్కడుండి కార్యక్రమాలన్నీ పూర్తి చెయ్యండి అన్నారు. ఆ ఊరి పెద్ద చాలా గొప్ప విశాలమైన, మన శృంగేరి పీఠంలో ఎలా అయితే చెట్లు తోటలు గో సంరక్షణ ఉన్నాయో అలాంటి ఉన్న పెద్ద తోట ఉంది. ఆ తోటలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో వీళ్ళకి విడిది ఏర్పాటు చేశారు. చాతుర్మాస్యం నిర్వహించడం అంటే మాటలు కాదు, యజ్ఞం ఉండాలి, అక్కడ యజ్ఞకుండం ఉండాలి. భోజనాలు వీళ్ళకి నియమం ఏమిటి, ఎవరైనా నియమవంతులు వండినా కూడా పనికిరానంత నియమం వాళ్ళది, అందుకని సొంతంగా వండుకు తింటారు. దానికి కావలసిన పాత్రలు, ఆహార పదార్థాలు, వాళ్ళు తినేదెంత, కానీ తినేది ఎంతైనా వంట వంటే కదా. మరి ఇప్పుడు ఒక దోశ తిన్నా ఆ స్టవ్ వెలిగించవలసిందే, పెనం పెట్టవలసిందే, ఆ పని చేయవలసిందే. 100 దోశలు తినేవాడికి ఎంత పనో, 1 దోశకైనా అదే పని, పని పనిదే. అందువల్ల ఈ పనులన్నిటికీ కావలసిన సామగ్రి, పరికరాలు అన్నీ ఏర్పాటు చేశారు. చక్కగా మడిగట్టుకుని వీళ్ళకి సాయం చేసేటటువంటి వాళ్ళని కూడా నియమం పెట్టారు. చాతుర్మాస్య దీక్షారంభం అయ్యింది. 4 నెలలు భాగవత కథలు చెప్పారటండి వాళ్ళు. ఇప్పుడు మనం ఒక 40 రోజులు చెప్పుకుంటున్నాం. ఆ రోజులలో 4 నెలలు ఏకధాటిగా పొద్దున్నుంచి సాయంత్రం దాకా మధ్య మధ్యలో ఏదో భోజనాలకి, తక్కిన పనులకి విరామం ఇస్తూ మాత్రం కాస్త ఏదో కాలక్షేపం చేశారు తప్ప, ఎక్కువ భాగం శ్రీకృష్ణ కథామృతాన్ని వర్ణించడానికి కేటాయించారు వాళ్ళు. రోజుకు 8 గంటలకి తక్కువ కాకుండా 4 నెలలు భాగవతం చెప్పారట. భాగవతం అంటే ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ కాశీన లీలలు అనుకోకండి సుమా, భాగవతం 100 లక్షల శ్లోకములతో ఉన్నది. అసలు మొదట్లో 100 లక్షలు, దానిని నారద మహర్షి కుదించి 1 లక్ష గ్రంథాన్ని వ్యాసునికి ఇచ్చాడు. వ్యాసుడు ఏం చేశాడు అంటే ఈ సారాంశం కింద ఇచ్చాడనమాట. కుదించడం అంటే అక్కడ శ్లోకాలు పీకి పారేసేదో పనికి వాళ్ళని కథ చెప్పడం కాసుమా, 1 కోటి శ్లోకములలో చెప్పబడిన కథని క్లుప్తం చెయ్యడం, వర్ణన తగ్గించి 1 లక్షకిచ్చాడు. పాపం వ్యాసులు వారు 1 లక్ష శ్లోకాలు అయితే ఈ భూలోకంలో వాళ్ళు ఏమైపోతారు, భారతం చదివి అది పూర్తి చేయడానికే రోజులు సరిపోవడం లేదు అని కేవలం 18,000 శ్లోకాలతో రాశాడు. ఇప్పుడు ఆ 18,000 శ్లోకాలకి మనకింతకాలం పడుతున్నదంటే నిజంగా 1 కోటి శ్లోకములతో కూడిన భాగవతమే చెప్పాలంటే ఈ పద్మాకర్ గారు ఆయుర్దాయం సరిపోతుందా, వినడానికి మీ ఆయువు సరిపోతుందా? ఈనాటి మానవుల యొక్క మేధాశక్తికి అది కష్టం. వ్యాసుడంటే శ్లోకంలా ఆయన చదువుతూ ఉంటే అర్థం చేసుకోగలిగాడు. అలాగే వ్యాసుడి కాలంలో ఆయన శిష్యులు కూడా చెబుతూ ఉంటే వెంటనే బుర్రకెక్కేసేది, అర్థం చెప్పక్కర్లా. ఇప్పుడు అలాగే శ్లోకం చదవాలి, అర్థం చెప్పాలి, చెప్పకపోతే కష్టం. మరి నేనే శ్లోకాలు చదువుకుంటూ పోతే మళ్ళీ రేపొద్దున కుర్చీలో ఒక్కడు కనపడ్డం, ఈ కుర్చీ విడిచిపెట్టి బయట మిర్చీ బజ్జీకి పోతారంత. అందువల్ల తప్పక అర్థం చెప్పకపోతే అర్థం కాని స్థితి వచ్చిందనమాట. ఆ మేధాశక్తిని దృష్టిలో పెట్టుకుని కలియుగ మానవుల కోసం ఆయన అంత కుదించాడు. అందుకే వ్యాసుడి యొక్క రుణం మనం ఎప్పుడూ తీర్చుకోలేకుండా ఆయనకి రోజు దండం పెట్టవలసిందే. ఇప్పుడు ఆ 4 నెలలు కూడా రోజుకు దాదాపు 8 గంటల కాలం వాళ్ళు భాగవత కథలు, కృష్ణ చరిత్రని చెప్పేవారు. అనేక లీలలు ఎన్నున్నాయో లెక్కలేదు. ఎప్పుడన్నా వీలుంటే అసలు నారదుడు చెప్పిన సంపూర్ణ భాగవత కథలు కొన్ని ఉంటాయి, ఆ ఒక్కటి ఒక టాపిక్ కింద పెట్టుకోవాలన్నమాట. ఈ లీలలకు అతీతమైన కొన్ని లీలలు, గోలోక కృష్ణుడి లీలలు కూడా ఉంటాయి, అవి వినాల్సిన కథలు అన్నమాట. అదిగో ఆ లీలలన్నీ వాళ్ళు చెబుతూ ఉంటే ఊళ్ళో వాళ్ళంతా వీలున్నంత ఎక్కువ సమయం గడిపేవారట. ఏదో వ్యవసాయానికి దానికి వెళ్ళవలసి వస్తే తప్ప, లేకపోతే అందరూ కూడా అదృష్టం అనేది ఈ కథను మళ్ళీ ఎవరు చెబుతారు, ఈ కాలం గడిచిపోతే వస్తుందా, భయంకరమైనది కాలం, కన్ను మూసి తెరిచేలోపు వేగంగా వెళ్ళిపోతుంది, ఆ వెళ్ళిపోయేలోపు మనం వెళ్ళిపోతున్నాం, కాబట్టి కాలాన్ని సద్వినియోగం చేసుకుందాం అనుకుని వినేవారు. అందులో ఇక ఊళ్ళో ఆడవాళ్ళు అయితే చెప్పక్కర్లేదట. ఎక్కడ చూసినా సహజంగా పురాణం వినడానికి పూర్వకాలంలో ఆడవాళ్ళు ఎక్కువ వచ్చేవారు పూర్వకాలంలో, ఎందుకంటే ఆ రోజుల్లో టీవీ సీరియల్స్ లేవు గనక. ఇప్పుడు కలియుగంలో మారిపోయి మగవాళ్ళు ఇటు ఎక్కువ పెరుగుతున్నారు, ఆడవాళ్ళు కొంచెం తక్కి ఆడవాళ్ళ కుర్చీల వెనకాతలో కూడా మగవాళ్ళు పెరుగుతున్నారు. ఏదో యుగం మారిందిలేండి, ఎవరాడో ఎవరు మగో కూడా తెలియటం లేదు. ఇదో పక్కన పెడితే బాగా జనం కూర్చుని భక్తితో పురాణం వినేవారు. ఆ సమయంలో ఈ ఋషులకి చిన్న చిన్న పనులు చేసి పెట్టడానికి ఒక కుర్రవాడు అవసరమయ్యాడు. పెద్ద పనులు చేసి పెట్టేవాళ్ళు ఎలాగో ఉంటారు, కానీ ఓ బుజ్జి కుర్రాడు వాళ్ళ దగ్గర ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి కూడా వాడిని పోషించడం తేలిక, పనులు చెప్పడం తేలిక. ఇప్పుడు ఎంత కాకుండా గొప్పవాళ్ళని పెట్టినా చూస్తూ చూస్తూ ఆ మురళీ గారు లాంటి పెద్ద ఆయనకో శ్రీనివాస్కో కొంచెం ఆ చెప్పులులా పట్టుకురా అనలేను కదా నేను, ఎందుకంటే వయస్సుని బట్టి. అదే ఒక 8 ఏళ్ళు 10 ఏళ్ళు కుర్రాడు ఉంటే ఒరేవరే కొంచెం ఆ చెప్పులులా పట్టుకురా అంటే వాడికి ఏమీ ప్రమాదం కాదు, వాడు కూడా భక్తితో తేవచ్చు, కొడుకుతో సమానుడు గనక. అందుకని ఇలాంటి కుర్రవాడెవడైనా ఉంటే మాకు అప్పగించండి, కమండలం తెమ్మంటే తెచ్చేందుకు, తువ్వాలు తెమ్మంటే తెచ్చేందుకు, యజ్ఞోపవేతం తెచ్చేందుకు, 4 పువ్వులు కోసుకొచ్చేందుకు ఒక కుర్రవాడిని మాకు ఇవ్వండి అన్నారట యోగులు. ఆ రోజుల్లో బాలకార్మిక చట్టం అనేది ఒకటి లేదు గనక, మళ్ళీ వాళ్ళు వెంటబడి గొడవ చేయకుండా. అందుకని ఇప్పుడు ఆ ఊళ్ళో అటువంటి కుర్రవాడు ఎవడు. ఆ కుర్రవాడు కూడా ఎటువంటి వాడు అయి ఉండాలి, చెప్పిన పని శ్రద్ధగా చేసేవాడు అయి ఉండాలి. తీరా కుర్రాన్ని అప్పగిస్తే వాడు క్రికెట్కు పోతే వీళ్ళ పని ఏమైపోతుంది, బకెట్ పుచ్చుకుని వీళ్ళు వెళ్ళాలి, వాడు క్రికెట్టు వీళ్ళ బకెట్టు, ఈ ఇబ్బంది గనక. అలా కాదండి, శ్రద్ధగా చేసి పెట్టే కుర్రాన్ని ఇస్తాం, మా దగ్గర ఒక దాసి ఆవిడ పనిచేస్తుంది, ఆవిడ కొడుకు పరమభక్తుడు, అటువంటి జ్ఞానులు చాలా అరుదుగా ఉంటారు, కుర్రాడు కాబట్టి పొగడకూడదు, వాడిని మీకు అప్పగిస్తామని ఆ కుర్రవాడిని అప్పగించారు. అది అతని జాతకంలో మార్పు అన్నమాట. ఇంకా కుర్రవాడు ఉన్నట్టు రోజు పొద్దుటే వాళ్ళ దగ్గర ఉండడం, స్నానం చేసి వాళ్ళకంటే బాగా విభూతి అవి ధరించి వారు ఏ పని చెబితే చేసేవాడు. దాసీపుత్రుడైన ఆయన ఎక్కడ, మహాయోగులు వాళ్ళెక్కడ, వాళ్ళు ఎంతో ప్రేమగా ఒళ్ళో కూడా కూర్చోబెట్టుకున్నారట. వాళ్ళు రోజు ఏం చేసేవారు, అన్నం వండుకుని దానిని పరమాత్మకి నివేదన చేసి కొంత యజ్ఞంలో దానిని వేసి, యజ్ఞంలో చెరువు అనే పేరుతో వేసి మిగిలిన అన్నాన్ని గిన్నెలోంచి వడ్డించుకు తినేవారు. వాళ్ళు చాలా తక్కువ తింటారు. ఆ తిన్నాక మిగిలిపోయి ఉంటాయిగా గిన్నెలో అన్నం, ఆ అన్నం నేతితో వండిన పులగం లాంటిది, అంటే బియ్యంలోనే పప్పులన్నీ కలిపేసి మళ్ళీ విడిగా కూరలు తినరవాళ్ళు, అందులోనే అన్ని కలుపుకు తినేసేవారు. అటువంటి ఆహారం గిన్నెలో వాళ్ళు తిన్నాక మిగిలితే ఆ మిగిలిన శేషాన్నాన్ని ఎంగిలి అంటారు, అది ఈయన తినేవాడు. శాస్త్రం ఏమిటంటే ఒక గిన్నెతో అన్నం వండి అందులోంచి కొంత వడ్డించుకున్నాక గిన్నెలో మిగిలిపోయిన అన్నం ఎంగిలి, దానిని ఎప్పుడూ కూడా గురువులకి పెట్టకూడదు, ఇంటికొచ్చిన అతిథులకి అవి పెట్టకూడదు, బంధువులకి పెట్టచ్చు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే లేక గొప్పవాళ్ళు వస్తే వాళ్ళకి పెట్టకుండా వాళ్ళు కొత్తగా వండి పెట్టాలి. గిన్నెలో మిగిలిన అన్నమే ఎంగిలి అంటున్నామంటే ఇక ఇవాళ బఫే తినేటటువంటి వాళ్ళని చూస్తే వాళ్ళు ఏమైపోతారో, అసలు ఈ చేత్తో ఎంగిలి కంచం చేత్తో పట్టుకుని ఆ చేత్తోటే వడ్డించేసుకుంటూ ఒకళ్ళ మూతులు ఒకళ్ళు రాసుకుంటూ తినేస్తున్నారు. కలియుగం ఇది భయంకరమైనటువంటి దోషాల్లో కల్లా ఈ చేత్తో కంచం పట్టుకు అన్నం తినడం అన్నమాట. ఆ పాపాత్ముల చేతులు నరికేస్తానన్నాడు యముడు. అన్నం కంచాలు చేత్తో పుచ్చుకుని తినే అధికారం ఒక్క ప్రయాణంలో మాత్రమే ఉన్నది, మార్గ మధ్యంలో కనుక అన్నం తింటే దోషం లేదట, ఎందుకంటే ప్రయాణం కనుక. అందుకే దానికి అధ్వాన్నం అని పేరు. అధ్వము అంటే మార్గం, మార్గ మధ్యంలో తినే అన్నం అధ్వా అన్నం, అధ్వాన్నం. దారిలో తినేటప్పుడు నియమాలు కష్టం కదా, ఇప్పుడు రైల్లో ప్రయాణం చేస్తున్నాం, ఎంత ఏసీ బొగ్గి అయినా తలుపు తీయగానే అక్కడ పక్కనే శౌచాలయం, ఇక్కడ ఆలయం, ఈ శౌచాలయానికి వచ్చే పోయేవాడు ఆ చేతులు కడుక్కుని ఇలా మీద జల్లుతూ పోతూ ఉంటాడు, మరి తప్పదు అక్కడ పళ్ళెం పట్టుకు తినక తప్పదు. కాబట్టి అధ్వాన్నము అని ఆ మాట అలా వచ్చిందనమాట. ఎవడన్నా సరిగ్గా లేకపోతే అధ్వాన్న మనిషివిరా అంటే దారిలో తినే అన్నంలో ఉందిరా నీ మొహం నీ పని అని చెప్పడం అన్నమాట. అది ఒక్క ప్రయాణమునకు తప్ప ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం అలా తినరాదు, పెళ్ళిళ్లలో అసలు తినరాదు. పెళ్ళిళ్లలో అలా తినడం కూడా మహాదోషం. ఆ దోషానికి ప్రాయశ్చిత్తం ఈ 40 రోజులు రోజు నాకంటే ముందొచ్చి నేను వెళ్ళిపోయిన తర్వాత పురాణం వింటే నాకంటే ముందు రావాలి, నేను వెళ్ళిపోయాక వెళ్ళాలి, అలా వెడితే అప్పుడు మీకు దోష ప్రాయశ్చిత్తం అవుతుంది 40 రోజులు విడిచిపెట్టకుండా వింటే. నేను చెప్పలా, వ్యాసుడు చెప్పిన మాటే చెబుతున్నాను, నేనేం చెప్పినా ప్రమాణం లేకుండా చెప్పను. ఒక మండల దీక్షతో భాగవతాన్ని శ్రద్ధగా గురుభక్తితో వింటే అప్పుడు అటువంటి వాడికి ఇలాంటి దోషములన్నీ తొలగిపోతాయి. ఆఖరిన చెప్పాడు కదండి, సకల పాపాలకి ప్రాయశ్చిత్తం భాగవత శ్రవణం. అందువల్ల ఆ రోజుల్లో చాలా జాగ్రత్తగా వండిన తర్వాత మిగిలిన అన్నాన్ని ఎవరికి పెడితే వాళ్ళకి పెట్టేవారు కాదు, అది ఇలాంటి పని వాళ్ళకే పెట్టాలి, అది వాళ్ల సొమ్ము. అందుకే ఈ కుర్రవాడికి ఆ గిన్నె ఇవ్వగానే మంగళమనుచును వారల ఎంగిలి భక్షింతు వానకెండకు నోడల్ మొంగల నిలుతును నియతిని వెంగలి క్రియ చనుదు ఊరు వివేకముతోడన్. వాళ్ళు తినగా మిగిలిన అన్నం మంగళమస్తు అని పవిత్రంగా నమస్కరించి తినేవాణ్ణి. ఆ అన్నానికి కూడా నమస్కరించి అది పవిత్రమైనదని భావించి అంత పవిత్రంగా నేనుంటూ తినేవాణ్ణి. ఎంత అదృష్టం, మహానుభావులైన యోగులు అన్నం వండుకున్నారు, వాళ్ళు తినగా మిగిలిన శేషాన్నం నాకు ఇచ్చారు, అది నాకు ప్రసాదం, కృష్ణుడు తినగా ఇచ్చిన ప్రసాదం అనుకుని ఆనందంతో బ్రహ్మానందంతో తినేవాడు. అందుకే మంగళమనుచును అన్నాడు, ఇది నాకు మంగళం శుభం అనుకుని తిన్నాడు. వాన వచ్చిన, అది వానకాలం కదా మరి, అందుకని వాన వచ్చేది. అంతలోనే ఆషాఢ మాసంలో ఉక్కపోతుంది కూడా, ఆషాఢం యొక్క లక్షణం ఏంటంటే ఓ చినుకు పడుతుంది తర్వాత చెమటలు, అందుకని ఎండ వచ్చేది ఉక్కపోసేది. ఇటు వర్షం వచ్చినా అటు ఎండ వచ్చినా ఒక్కపోసినా ఏసీ పని చేయకపోయినా ఏం విసుక్కోకుండా ఎంతో శ్రద్ధతో వాళ్ళు ఎదురుగుండా చేతులు కట్టుకుని ఉండేవాడిని. ముంగల నిలుతును నియతిని అన్నాడు ఆయన, నియమముగా కూర్చునేవాడిని. నియమం అంటే ఏమిటో తెలుసా, పురాణానికి ఇక్కడికి లోపలికి వచ్చేటప్పుడు కిక్కురు మనకుండా రావాలి, కబుర్లు చెప్పుకుంటూ తలుపెయ్యి అలా చెయ్యి అని పక్క వాళ్లతో మాట్లాడుతున్నారు కొంతమంది, అది కూడా మహాపాపం. నిశ్శబ్దముగా నియమముగా అసలు మనిషి లోపలికి వస్తున్నాడా లేదా అనేది తెలియకుండా రావాలట. అంత నియమముతో నేను వారి ఎదురుగుండా కూర్చునేవాడిని, ఎందుకంటే పురాణం చెప్పేవాడికి పొరపాటును కూడా మనస్సు చెదరకూడదు, అందుకే నియమముగా వారి ఎదురుగుండా కూర్చునేవాడిని. నేను ఎంతో అమాయకుళ్ళ చేతులు కట్టుకుని వాళ్ళకి సేవ పూర్తయ్యాక వాళ్ళు పురాణం చెబుతుంటే మొదటి వరుసలో కూర్చుని వినయముతో వినేవాడిని. వాళ్ళు పురాణం చెప్పేవారు ఎంత బాగా చెప్పేవారో, వారల్ విష్ణు చరిత్రముల్ చదువగా వర్ణింపగా పాడగా ఆరావంబు సుధా రస ప్రతిమమై అశ్రాంతమున్ వీనులన్ తోరంబై మది అంతరంగమది సంతోషంబు చేకూర్చగన్. వాళ్ళు పురాణం చెప్పారయ్యా వ్యాస, ఆహా, ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఆ మహానుభావులు నాకు కృష్ణుడి కథలు చెప్పారు. కృష్ణుడి చరిత్ర చదివేవారు, పద్యాన్ని చదివేవారు, వర్ణించేవారు, పాటల కింద మధ్య మధ్యలో పాడేవారు. అందుకే చదవగా వర్ణింపగా పాడగా మూడు పనులు చేశారు వాళ్ళు. ఎంచేతంటే అన్ని వేళలా పాడడం కుదరదు కనుక వచనం వచనం కింద చదవాలి, వర్ణించాలి, వివరించి చెప్పాలి, మధ్య మధ్యలో అద్భుతమైన శ్లోకాలు పాడేవారు. ఆ పాటలున్నాయే, వాళ్ళు పాడుతున్న శ్లోకములలో ఉన్న రాగం వల్ల, కృష్ణుడి యొక్క మహిమ వల్ల మా చెవులు కరిగిపోయేవి. అంత మధురముగా చెప్పారు వాళ్ళు భాగవత కథ. ఆ కథ వింటున్నంతసేపు అమృతం తాగినట్టు అనిపించేది. ఆ అమృతం కంటే ఈ అమృతం గొప్పది, ఆ అమృతం కేవలం స్వర్గమిస్తుంది, ఈ కృష్ణామృతం కైవల్యమిస్తుంది. అందుకే ఇది చెవుల్లో చేరగానే మనస్సు లోపలికి వెళ్ళిపోయి నా మనస్సు పులకించిపోయేది, సంతోషంతో ఆనందంతో కన్నీళ్లు కారుస్తూ ఉండిపోయేవాడిని. వాళ్ళు పురాణం చెప్పినంతసేపు ఈయన కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు వచ్చేవిట. కృష్ణుడిని ఎప్పుడు చూస్తానో, కృష్ణుడితో ఎప్పుడు తిరుగుతానో, ఆ వైకుంఠవాసుడి యొక్క దివ్య పాద పద్మాలకు ఎప్పుడు నమస్కారం చేస్తానో అనుకుంటూ నిరంతరం ఆ కృష్ణుడి దర్శనానికి తపించిపోయేవాణ్ణి. రోజు చీకటి పడ్డమే తడవాయి, నేను వాళ్ళ దగ్గరకు వెళ్ళి కథ పూర్తయి పడుకుంటున్న సమయంలో వాళ్ళ కాళ్ళు ఒత్తి సేవ చేసేవాడిని. నాయన పడుకోరా పిల్లవాడా అని చెప్పేదాకా పడుకునేవాడిని కాదు. వాళ్ళు నన్ను కన్న బిడ్డ కంటే ఎక్కువ చూశారు. అంతమంది మహానుభావులైన బ్రహ్మవాదులకి, భాగవతోత్తములకి, పురాణం చెప్పేవారికి సేవ చేసే యోగ్యత నాకు లభించింది. వాళ్ళు నాకు 4 నెలల పాటు చెప్పిన కథ చెప్పకుండా చెప్పారు. జనమందరికీ చెప్పడం ఒక ఎత్తుట. ఈ కుర్రాడు ఎదురుగుండా ఉంటే అసలు అతనికేసే చూసేవారట వాళ్ళు. ఇప్పుడు చాలామంది కూర్చుని వింటారు కదా, కానీ అందులో ఒక్కొక్క శ్రోత అంటే ఎందుకో గురువులకి ఇష్టం ఉంటుంది, అందుకని వాళ్ళకేసి ఎక్కువ చూస్తారు. అలా కాకుండా కేవలం ఆ బాలుడికేసే చూసేవారట వాళ్ళంతా. ఆ బాలుడు వినే తీరు, ఆ బాలుడి ప్రవర్తన వాళ్ళని అంత ఆకట్టుకున్నది. ఇలా క్రమంగా 4 నెలల కాలం హాయిగా వెళ్ళిపోయింది. నేను ఆ ప్రవృట్ కాలంలో, వర్షాకాలంలో వారి సేవ చేశాను, వారి కాషాయ వస్త్రాలు తెచ్చాను, వారికి దండకమండలాలు తెచ్చాను. సాధారణంగా మడినీళ్ళు వాళ్ళు తెచ్చుకుంటారు, కానీ నన్నే తెమ్మనేవారు. నాకు కూడా ఆ యోగం ఇచ్చారు వాళ్ళు. కాలం గొప్పతనం అదేనండి, 4 నెలల పాటు నా జీవితం బ్రహ్మానందంగా గడిచింది. హఠాత్తుగా చాతుర్మాస్యం పూర్తయిపోయింది. తప్పదు, ఎంతటి జ్ఞానినైనా నాశనం చేసే కాలం, యువకుడిగా ఉన్నవాణ్ణి ముసలివాణ్ణి చేసి మరణావస్థకి తీసుకెళ్లే కాలం, మహాకీర్తితో వెళ్లిపోతున్న వాణ్ణి అపకీర్తి పాలు చేసే కాలం, సంపదలనన్నిటినీ గర్వాన్ని హరించే కాలం దాపురించింది. వాళ్ళు 4 నెలలు పూర్తి చేసుకుని ఇక మంగళం పాడి యజ్ఞానికి పూర్ణాహుతి చేసి ఊరందరి దగ్గర సెలవు తీసుకుని ఇక మేము తీర్థయాత్రలకు పోతాం, మేమెక్కడ ఎక్కువ కాలం ఉండం. ఒక్క చాతుర్మాస్య కాలంలోనే ఎదురైన తీర్థయాత్రా స్థలాలలో ఒకే చోట ఉంటాం. తక్కిన కాలములలో మేము తీర్థయాత్రలకు వెళ్ళి క్షేత్రములను దర్శనం చేసుకుంటూ పోతాం, మేము మళ్ళీ తీర్థయాత్రలకు పోతాం అన్నారట. ఊరి వారంతా ఎంతో ప్రేమతో భక్తితో వాళ్ళకి కానుకలిచ్చి, వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళడానికి మధ్యలో కాస్త భోజనాది పదార్థాలు సర్ది ఇచ్చి ఊరి చివరి వరకు వచ్చి వీడుకోలిచ్చి పంపించారు. నిజంగా అందరూ ఊరి చివరి దాకా వచ్చారు. నాకు కిందటి సంవత్సరం బాగా గుర్తండి, ఆ సత్యనారాయణ గారు, గుంటూరు సత్యనారాయణ గారు ఆ వెనకాతలు కూర్చున్నారు. వీళ్ళంతా కూడా చివరి నేను వెళ్ళిపోతుంటే కారు దగ్గరకు వచ్చి ఓ సెండ్ ఆఫ్ ఇచ్చిపోయారు. పెళ్లిళ్ళలో వియ్యాల వారిని కూడా అలా పంపరు, ఈ ఊళ్ళో భక్తులు అలా పంపించారు. అంటే వానకాలంలో, చాతుర్మాస్య కాలంలో ఋషుల్ని ఊరి చివరి దాకా తీసుకెళ్ళి అలా వదిలేరట. అలాగే అందరినీ భక్తితో పంపించగా ఆఖరణ కుర్రాడైన నారదుడు మాత్రం వాళ్లతో కూడా వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. మహాత్ములారా, 4 నెలల కాలం మీరిక్కడున్నారు, నాకు సంపూర్ణమైన భాగవత కథని అనుగ్రహించారు, నన్ను ఎన్నో రకాలుగా ప్రేమించారు, ప్రసాదం పెట్టారు, కృష్ణుడి యొక్క లీలలతో నన్ను వేరో లోకానికి తీసుకుపోయారు. ఇప్పుడు మీ దారి మీరు చూసుకోవడం న్యాయమా? నేను మీతో వచ్చేస్తాను, నాకు అమ్మ వద్దు, ఇల్లు వద్దు, మీతో పాటు యాత్రలకు వస్తాను, మీతోటే యోగ దీక్షలో శరీరం విడిచిపెడతాను అన్నాడు ఆయన. అప్పుడు వాళ్ళు అన్నారు, నాయనా నువ్వు కుర్రవాడివి, పైగా అమ్మ ఉన్నది, తల్లికి సేవ చెయ్యకుండా, తల్లి అనుగ్రహం లేకుండా, తల్లి అనుజ్ఞ లేకుండా ఎవడూ సన్యాసం పుచ్చుకోకూడదు. అందున ఏదో కొంతకాలం గృహస్థాశ్రమంలో జీవించి ఉంటే నిన్ను మాతో పాటు పట్టుకుపోయేవాళ్ళం, నువ్వు గృహస్థువు కాదు, ఇంకా బాలుడివి, ఇంకా విద్యాభ్యాసం పూర్తి కాని వాడివి, పైగా నీకు ఒక్క తల్లి తప్పెవరూ లేరు, ఆ తల్లికి నువ్వే దిక్కు, కాబట్టి తల్లికి చెయ్యవలసిన అంత్యక్రియలు చెయ్యకుండా, ఆవిడికి చెయ్యవలసిన సేవలు చెయ్యకుండా, వార్ధక్యంలో ఆవిడని పోషించకుండా, లేదా కనీసం తల్లి యొక్క అనుజ్ఞైనా లేకుండా ఎవరూ కూడా తీర్థయాత్రలకి పోకూడదు, సన్యాసం పుచ్చుకోకూడదు, కాబట్టి తల్లి సేవలో తరించు అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, ఏమండి నాకేమో సంసారం మీద వ్యామోహం లేదు, అమ్మ అనుజ్ఞ తీసుకుని మీతో వచ్చేద్దామంటే అమ్మేమో అనుజ్ఞ ఇవ్వదు, మీరు వెళ్ళిపోతే మళ్ళీ నేను సంసారంలో పడిపోతాను, యథాప్రకారంగా భ్రష్టుండి అయిపోతాను, నన్ను అనుగ్రహించే వాళ్ళు ఇక ఎవరూ ఉండరా, ఇలాగే జన్మించడం, పెరగడం, చావడం, మళ్ళీ జన్మించడం అనే జనన మరణ సంసార చక్రంలో కొట్టుమిట్టాడవలసిందేనా అన్నాడు. అప్పుడు వాళ్ళు జాలిపడి, నీకు మేం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశిస్తాం. ఈ మంత్రంతో పాటుగా కృష్ణ, వాసుదేవ, సంకర్షణ, ప్రజ్యుమ్న, అనిరుద్ధ వంటి దివ్యనామాలను జపం చేసుకో. ఎప్పుడూ భగవన్నామాన్ని విడిచిపెట్టకు. సర్వకాల సర్వావస్థలలో ఆ నామస్మరణ చేసుకో. మేమిచ్చిన మంత్ర జపం చేసుకో. ఆ మంత్రం నిన్ను రక్షిస్తుంది. భగవంతుడు అవ్యాజ కరుణామూర్తి, ఆ శ్రీకృష్ణుడు నీ వెంట ఉంటాడు. నువ్వు విన్న కథలని పదే పదే గుర్తు తెచ్చుకో. ఎప్పుడూ కూడా కథలు వినడం కాదట, ఆ తర్వాత ఆ కథల్ని మళ్ళీ మననం చేసుకోవాలి. మననం చేసుకున్న కథల్ని ఇతరులకి మళ్ళీ ప్రచారం చెయ్యాలి, చెప్పాలి. అలా చెప్పగా చెప్పగా, సాధన చెయ్యగా చెయ్యగా, ఎప్పుడో ఒకప్పుడు ఆ పరమాత్మ నిన్ను అనుగ్రహిస్తాడు. ఈరోజే అనుగ్రహించాడు, ఈరోజే నిన్ను వైకుంఠానికి పట్టుకుపోతాడని మేము చెప్పలేం. ఎందుకంటే వేల కోట్ల జన్మలు తపస్సు చేసిన వారు కూడా యోగేశ్వరేశ్వరుడి అరికాలి కింద ఉన్న రవ్వంత దుమ్ము కళ్ళతో చూడలేరు. అటువంటిది ఈ బాలుడివైన నువ్వెక్కడ, దాసీపుత్రుడవైన నీవెక్కడ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వాసుదేవుడు పరమాత్ముని దర్శనమెక్కడ, కొంతకాలం పడుతుంది సాధన చెయ్యి అని దీవించి మంగళమస్తు అని ఉత్తరం దిక్కుగా వెళ్ళిపోయారు. వారు బదరీకేసి ప్రయాణమై వెళ్ళిపోయారు. ఇక ఆ రోజు నుంచి కుర్రవాడు ఊళ్ళో ఉన్నాడు కానీ నిర్వికారుడై ఉండేవాడు. చూచావా వ్యాస, ఆనాడు ఆ మహానుభావుల యొక్క దివ్యానుగ్రహం వల్లే నేను ఈరోజు నారదుండయ్యాను. ఆనాడు వాళ్ళు ఆ భాగవతమే చెప్పి ఉండకపోతే నా జీవితం ఏమయ్యేదో అనగానే అప్పుడు మళ్ళీ వ్యాసుడు అడిగాడు, చాలా అద్భుతమైన గాథ విన్నాను. ఆ భిక్షులు యోగులు నీకు కథ చెప్పి మంత్రం ఉపదేశించి వెళ్ళిపోయాక నీ జీవితం ఎలా గడిచింది, నువ్వు ఎలా శ్రీహరి యొక్క పాదపద్మాలను అర్చించే నారదునిగా పుట్టావు, నీ కథ సంపూర్ణంగా వివరించు, నాకు ఆదర్శం అవుతుంది, నీ చరిత్ర విని దానితో భాగవతం మొదలు పెడతానన్నాడు. అప్పుడు చెప్పాడు ఆయన, అయితే చెబుతున్నా విను. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంక అక్కడి నుంచి మళ్ళీ నేను సంసారంలో ప్రవేశించాను. ఎప్పుడూ నన్ను సంసారం పట్టుకోలేదు గట్టిగా. సంసారం అనే బంధం ఒక చెరసాల వంటిది. ఆ చెరసాలలో మానసికంగా ప్రవేశించలేదు నేను. పాపం మా అమ్మకి తెలియదు కదా, అమాయకురాలు, పెద్దగా చదువుకోలేదు, జ్ఞానం లేదు. ఆవిడ మాత్రం రోజు నన్ను ఎంతో ప్రేమతో కౌగిలించుకుని, నా బాబు ఎంత బాగున్నాడో, నల్లగా నిగనిగలాడిపోతున్నాడు నా కొడుకు అంటూ కౌగిలించుకునేది. నాకు బాగా జుట్టు ఉండేది, ఆ జుట్టులోకి వేళ్లు పోనిచ్చి దువ్వుతూ ఉండేది ఆవిడ, ముద్దు పెట్టుకునేది. నా కుమారుడు పెద్దవాడవుతాడు, మంచి కోడలు వస్తుంది, ఏదో నాలుగు మేడలు కాకపోయినా రెండు గోడలైనా తేపోతుందా, కట్నం తెస్తుంది, ఆ తర్వాత ఇద్దరిని చూసి మురిసిపోతాను, ఆపై నాకు మనువులు వస్తారు, ఆ మనువుల్ని పెంచుతాను, నాకెలాగో ఒక్కడే కొడుకు, కానీ నా కొడుకు అలా కాకుండా నలుగురు ఐదుగురు కొడుకులుంటే ఎంత బాగుంటుందో, వాళ్ళకు కూడా 10 మంది ఇళ్లలో పాచీ పనిచేసి యాచించి మంచి పదార్థాలు తెస్తాను, ఇప్పుడున్న గుడిసిని ఊళ్ళో వాళ్ళ సహకారంతో మంచి భవంతిగా కట్టిస్తాను, ఏదో గుంటూరులో ఉన్నంత ఐశ్వర్యం కాకపోయినా నాకున్న ఐశ్వర్యంతో నేను పోషించుకుంటాను అనుకుని పాప ఆవిడ రకరకాలుగా ఈ కుర్రాడికి పెళ్ళి అవ్వాలి, ఏదో వంశాభివృద్ధి కలగాలి అనుకునేదిట. భవిష్యత్తు ఆవిడకేం తెలుసు, లోకంలో అందరూ అలాగే అనుకుంటారు, రేపు రేపని కలలగంటారు, ఈలోపు ఏమైపోతాడో తెలియదు. ఒకరోజు నీవిడ కొడుకు యొక్క భవిష్యత్తు గురించి కలలు కంటూ ఉండగా తెల్లవారు సామున ఆ ఊళ్ళో ఉన్న ఒక పెద్ద ఆయన ఇంట్లో పాలు పితకడానికి వెళ్ళింది. ఆ ఇంట్లో ఎక్కువగా పనిచేసేది ఈమె, అందుకని తెల్లవారుజామున పాలు పితికిద్దాం ఆవు పాలని వెళ్ళిందిట. అది కటిక చీకటి అమావాస్య రోజులు, తెల్లవారుజామున భయంకరంగా ఉంది చీకటి. ఆ చీకటిలో అక్కడ పెద్ద గడ్డి మేటు ఉంది, ఈ గడ్డి పీకి ఆవులకు వేద్దామని వెళ్ళింది పాపం ఆవిడ. తీరా అక్కడికి వెళ్ళి ఆ గడ్డి పీకుతూ ఉంటే కింద కటిక చీకట్లో ఓ నల్లని త్రాచుపాచు, ఓ త్రాచుపాము, మామూలు దాచు కాదట, ఏకంగా 8 అడుగుల పొడుగున్న త్రాచుపాము నల్లగా నిగనిగలాడిపోతోంది. అది చీకట్లో అటు పాకుతోంది. ఈ చీకట్లో ఉన్న ఇబ్బంది ఏంటంటే అది పాముహో తెలియదు, తాడో తెలియదు, పాప ఇవిడు చూసుకోలేదు. ఈ గడ్డి ఆవులకు వేద్దామని పీకుతూ పొరపాటున ఈ నల్ల త్రాచుపాము తోక తొక్కింది. తాచుపాముకి తోక తొక్కితే మాత్రం బుస్సును పైకి లేచిపోతుంది, అందుకే తోక త్రొక్కిన తాచు అని ఒక సామెత పుట్టింది. అది నిజానికి త్రాచుపామ కాలసర్పం, కాలమే మృత్యువే ఆ రూపంలో వచ్చినట్టుంది. తెల్లవారుజాముడు ఆవిడ తోక తొక్కడంతో రివ్వున పైకి లేచి ఆవిడ నుదుటి మీద కాటు వేసిందిట విశాలమైన పడగ కలిగిన ఆ పాము. నీలాయత భోగ ఫణావ్యాళ నల్ల విషమహోగ్రవహిని జ్వాల మాల వినిపాతితయై వ్రాలెల్ నను కన్న తల్లి వసుమతి మీదన్. వ్యాస ఏం చెప్పమంటావు, నల్లని విశాలమైన పడగ కలిగిన ఆపాము, భయంకరమైన విషం కలిగిన ఆపాము, బుస్సుమని కస్సుమని మా అమ్మ నుదుటి మీద కాటు వేయడంతో కుమారా అని ఒక్క పెద్ద అరుపరిచి కింద పడిపోయింది. ఆ క్షణమే ఆవిడ నోట్లోంచి నురుగులు వచ్చాయి. లిప్తకాలంలో ప్రాణం విడిచిపెట్టింది. ఆవిడ శరీరం నల్లగా మసిబుగ్గులో మాడిపోయింది. ఈ విధంగా భయంకర విష అగ్నిజ్వాలలతో నన్ను కన్న తల్లి నేల మీద కూలిపోయింది. అందరూ పరుగు పరుగున ఆ శబ్దానికి అక్కడికి వచ్చారు, నన్ను అక్కడికి తీసుకెళ్లారు. అయ్యో పాపం ఈ కుర్రవాడు ఎంత దురదృష్టవంతుడు, చిన్నప్పుడే తండ్రి పోయాడు, ఉన్న తల్లి ఇప్పుడు పోయింది, ఇంక వీడిని ఎవరు పెంచుతారు అని ఎవరికి వాళ్ళు సానుభూతి చూపిస్తూ ఉంటే, తల్లి నేల మీద పడి శవరూపంలో కనబడుతూ ఉంటే నేనేమనుకున్నానో తెలుసా, భగవంతుడా సన్యాస దీక్షతో బ్రతకాలనుకున్న నాకు ఈ ఉన్న బంధాన్ని ఇలా తొలగించావా అనుకున్నట్టు ఆయన. మేలు రాజిల్లే, నాకు మేలే కలిగింది అనుకున్నాడు ఆయన. అంటే తల్లి అంటే ప్రేమ లెక్క కాదు, తల్లి అంటే ప్రేమ ఉంది, కానీ సంసారం మీద వ్యామోహం లేదు. ఆయన నీచుడు కాదు, జ్ఞాని. అందుకే ఈ సృష్టిలో ఎవరమైనా పుట్టవలసిందే, పెరగవలసిందే, చావవలసిందే. ఇప్పుడున్న బంధం కాస్త, ఈ మాతృబంధం పోయింది, ఇక నేను స్వేచ్ఛాజీవిని, ఇక నాకే బంధం లేదనుకున్నాడు ఆయన. పెళ్ళవట్లేదో, ఈ పెళ్ళవట్లేదో అని రోజు నన్ను ఎంతోమంది దుంపదించేస్తారు ధర్మ సందేహాల్లో. ఆయన హాయిగా ఉన్న తల్లి పోయింది, సుఖంగా సంసార బంధాన్ని విడిచిపెట్టి తపస్సు చేసుకుందాం అనుకున్నాడు. కాకపోతే కన్న తల్లి గనక చెయ్యవలసిన దహన సంస్కారాలు చేశాడు, ఉన్న ఇల్లు అన్ని బంధాలు వదిలేశాడు, ఇక ఈ ఆస్తుల గురించి పట్టించుకోలేదు. ఒక రోజున తెల్లవారుజామున లేచి, ఆ రోజు పవిత్రమైన ఏకాదశి, ఈయన కూడా గురువులు వెళ్ళిన ఉత్తర మార్గంగా ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఆ ఉత్తర మార్గంలో ముందు కురుక్షేత్రం, కురుక్షేత్రం నుంచి ప్రయాణమై క్రమంగా హరిద్వారం, హృషీకేశం. ఆ హృషీకేశం దాటిన తర్వాత అంతా దేవభూమి, అత్యద్భుతమైన చారుధామ యాత్ర అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. హృషీకేశం నుంచి ఈయన ఎటు కనబడితే అటు వెళ్ళిపోయాడు. ఒకరోజు రెండు రోజులు కాదు, అలా తిరుగుతూనే ఉన్నాడు. జనపదాలు తిరిగాడు, పల్లెలు తిరిగాడు, పట్టణములు తిరిగాడు, భయంకర కేకారణ్యాలు తిరిగాడు, వన కీచ గుల్మక లతా వేణు గహ్వరాలలో తిరిగాడు. నల్లని వెదురు పొదలున్న చోట, పెద్ద పెద్ద రావి చెట్లున్న చోట, ఇంకా ఇంకా అనేక రకాలైన క్రూర మృగములున్న చోట, లెక్క లేకుండా కృష్ణ వాసుదేవ పరంధామ నాకు దర్శనమివ్వవా అని ఆనందంతో వెర్రివాడిలా తిరిగాడు. ఆనందం ఎక్కువైతే కూడా వెర్రి, అటువంటి వెర్రితో తిరిగాడు. ఎక్కడ గడుతున్నాడో తెలియదు. చివరికి ఒక రోజున, శరీరం శరీరమే కదా, మరి ఎంత తిరిగినా దానికి వేళకి ఎంత అన్నం పడాలి. పాపం ఈయనకి అడవుల్లో తిరుగుతూ ఉంటే అన్నం పెట్టేవాడు లేడు, మంచినీళ్ళు ఇచ్చేవాడు లేడు. బాగా క్షుత్తు పిపాస పట్టుకున్నాయి, ఆకలి ఎక్కువైపోయింది, దాహం ఎక్కువైపోయింది, తట్టుకోలేకపోయాడు. అప్పుడు ఎదురుగుండా ఓ పెద్ద విశాలమైన చల్లని మంచినీళ్లతో కూడిన చెరువు కనపడింది. ఆ చెరువు దగ్గరికి వెళ్ళి హాయిగా స్నానం చేశాడు, కడుపు నిండా మంచినీళ్లు తాగాడు. అప్పటికి కొంత ఓపిక వచ్చింది ఆయనకి. మంచినీళ్లు తాగగానే నీళ్ల వల్ల, చల్లదనం వల్ల, అవి కడుపులోకి వెళ్లడం వల్ల ప్రాణం లేచొచ్చింది. అందుకే నీటికి జీవనం అని పేరు. అమృతం, జీవనం, వనం అని నీటికి పేరు. అది జీవనం అయ్యింది, ప్రాణదానం చేసింది. అప్పుడు లేచిన ఆ పక్కనున్న ఓ రావి చెట్టును చూశాడు. ఆ రావి చెట్టు చుట్టూతో ఎటు చూసినా నీల కీచకాలు ఎక్కువ ఉన్నాయి. అంటే నల్లని రంగులో, నీలపు రంగులో ఉన్న వెదురు చెట్లు అన్నట్టు. వెదురు చెట్లు ముదిరిపోతే ఒక రకమైన నలుపు వస్తుంది. ఆ వెదురు చెట్ల చుట్టూతో ఉండగా మధ్యలో పెద్ద రావి చెట్టు ఉన్నది, అశ్వత్థ వృక్షం, శాఖోపశాఖలయ్యి ఉంది, పెద్ద మాను ఉన్నది. ఆ మాను దగ్గర కూర్చున్నాడు. అక్కడ కూర్చోగానే మనస్సుకి ప్రశాంతత లభించింది. వెంటనే మహాయోగులకు మళ్ళీ ఈయన కూడా ధ్యానమగ్నుడైపోయాడు. కళ్ళు మూసుకున్నాడు, చేతుల మీద చేతులు పెట్టుకున్నాడు, ఎడమ చేతి మీద కుడి చేతిని పెట్టుకుని నాభిస్థానం దగ్గర చేర్చి ఊర్ధముఖుడయ్యాడు. కాసేపు హరిధ్యానం చేశాడు. గురువులు ఇచ్చిన మంత్రం ఒకటి ఉన్నదిగా, ఓం నమో భగవతే వాసుదేవాయ అని పిలువబడే ఆ దివ్య మంత్ర అనుష్ఠానం చేశాడు. అప్పుడు జరిగింది ఓ తమాషా. కళ్ళు మూసుకుని అలా ధ్యానం చేస్తూ ఉండగా, ధ్యాయతః చరణాంభోజం భావనిర్జితచేతసా ఔత్కంఠ్య అశ్రుకలాక్షస్య హృద్యాసీన్మే శనైహి హరిః. ప్రేమాతిభర నిర్భిల్న పులకాంగోతి నిర్వృత. అలా కళ్ళు మూసుకు ధ్యానం చేస్తున్న నాకు హృదయంలో ఒక మహాద్భుత దివ్య మంగళ విగ్రహం కనపడింది. ఆ విగ్రహం ఎలా ఉంది? నల్లగా మేఘంలో ఉంది. మేఘంలో మెరుపు తీగల నడుముక మహానుభావుడు పసుపచ్చని బట్ట కట్టుకుని ఉన్నాడు, పీతాంబరధారి. ఆ మహానుభావుడి మెడలో కౌస్తుభమణి ఉన్నది. కుడివైపు వక్షస్థలం మీద శ్రీవత్సమనే పుట్టుమత్సం ఉంది. ఎడమవైపున వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉన్నది. అనేక పాదాలతో, అనేక శిరస్సులతో, అనేక హస్తాలతో ఉన్నాడు ఆయన. చేతులకి కంకణాలు, శిరస్సులకి కిరీటాలు, పాదాలకి గండపెండేరాలు, నూపురాలు, నడుముకి వడ్డాణం, ఇవి కాకుండా ఈ చేతులలో శంఖం, చక్ర, గద, పద్మం, ఇంకా అనేకమైన దివ్యమంగళ ఆభరణాలు అయితేనేమి, ఆయుధాలైతేనేమి ధరించి ఉన్నాడు. ఆయన్ని చూస్తూ ఉంటే ఏదో తెలియని అమందానందం కలుగుతున్నది. కోటి సూర్యుల కాంతితో విరిగిపోతున్నాడు. హృదయంలో దర్శనమిచ్చాడు, అది కూడా బయట కాదు, హృదయ మధ్యంలో కనిపించాడు ఆయన. ఆయన్ని చూడగానే నా మనస్సు పులకించింది. అప్రయత్నంగా మనస్సులో దర్శించిన స్వామికి చేతులు జోడించి నమస్కరించాను. ఇంతలో ఆయన ప్రేమతో చూచాడు. ఎంత ప్రేమ! అసలు ఆ ప్రేమని వర్ణించలేను. ప్రేమాతిభర నిర్భిన్న పులకాంగోతి నిర్వృత. నిజంగా ఆయన చూచింది ప్రేమ. ఆ ప్రేమ వల్ల నా శరీరం ప్రేమతో పులకించిపోయింది. నా అవయవాలు స్తంభించిపోయాయి, వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. ఆనందం ఇప్పటికీ కూడా వర్ణించలేను. అంతటి బ్రహ్మానందం కలిగేసింది నాకు. ఆ ఆనందం తట్టుకోలేక ప్రభు అని గబుక్కర ఒక్కసారి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను. ఎందుకు కళ్ళు తెరిచాడు? హృదయంలో కనబడుతున్నాడు స్వామి. హృదయములో ఉన్న స్వామి ఎదురుగుండా ఉన్నాడేమోనని అనుకుని టక్కన కళ్ళు తెరిచాడు. అంటే ధ్యాన భంగం అయిపోయింది, సమాధి భంగం అయిపోయింది. అప్పుడు అర్థమైంది నేను ఎంత పొరపాటు చేశాను. కళ్ళు మూసుకుని ఉన్నప్పుడు హృదయములో కించిత్ కాలం కనిపించిన ఆ పరమాత్ముడు కళ్ళు తెరవగానే మాయమైపోయాడు, కనబడలేదు. ఇక ఏడ్చి మళ్ళీ కళ్ళు మూసుకుని ఎన్నో ప్రయత్నాలు చేశాను, ధ్యానాలు చేశాను, ఇంకా ఎంత ధ్యానం చేసినా ఆయన దర్శనమివ్వలేదు. అప్పుడు నా మనస్సు చెదిరిపోయింది. ప్రభు, ఇంత చేసి నీ రూపాన్ని క్షణకాలమే చూపిస్తావా? ఆ రూపం చూడకపోతే బ్రతకలేను. నన్ను తీసుకుపో, నేను నీ దగ్గరకు వస్తాను. నీ రూపం చూడకపోతే, నీ అందమైన ముఖం చూడకపోతే, నీ ప్రేమతో కూడిన చూపులు చూడకపోతే, నీ పాదాల మీద తలపెట్టి నమస్కరించకపోతే నా జన్మ వృథా అని పరిపరి విధాలుగా ఆక్రోశించాట నారదుడు ఆ జన్మలో. అప్పుడు స్వామి కనపడలేదు, కానీ ఆకాశం నుంచి ఒక గద్గదమైనటువంటి ఈయన ప్రార్థనకి స్పందించిన మేఘగంభీర స్వరం వినపడింది. అంటే నారదుడి కంఠం గద్గదం, ఎందుకంటే భక్తి గనక. ఆ కంఠం మేఘగంభీర స్వరం. ఆ కంఠం మహాభూతం ఒకటి పలికింది. మహాభూతం అనే శబ్దానికి సర్వలోకాలలో వ్యాపించి ఉన్న ఒక పరమాత్మ. ఆయన కనపడ్డు, వినిపిస్తున్నాడు. ఆకాశవాణి రూపంలో పలికేట ఆయన ఏమన్నాడు? ఏల కుమార సోషిలగా, ఏల కుమార సోషిలగా, ఈ భవమందున నన్ను కానగా చాలవు. కామ ముఖ్యరిపు షట్కము నిర్దళితంబు చేసి ఉన్మూలిత కర్ములైన ముని ముఖ్యులుగాని కుయోగి కానగా చాలడు. నీదు కోర్కి కొనసాగుటకై నిజమూర్తి చూపితిన్ ఏలా కుమార సోషిలగా. ఎందుకు నాయన అంత ఏడుస్తావు? కంఠమంతా ఎండిపోతోంది నువ్వు ఏడుస్తూ ఉంటే. ఎంత బాధపడినా, నువ్వు ఎంత దుఃఖించినా, నా కోసం తండ్రి తండ్రి అని కలవరించిపోయినా, ఈ జన్మలో ఇక నువ్వు నన్ను చూడలేవు నాయన. ఎందుకో తెలుసునా? నా రూపం చూడాలంటే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే అరిషడ్వర్గాన్ని జయించి నిరంతరం భాగవతోత్తముల సేవ చేసి భగవద్భక్తుల ద్వారా ఎన్నో పురాణములు విని మహాసాధన చేస్తే తప్ప ఒక మాదిరివాడు నా రూపాన్ని చూడలేడు. కామక్రోధాదులను జయించిన యోగులు చూసే రూపాన్ని కుయోగి చూడలేడు. నువ్వు భక్తుడివి, అయినా నీ జన్మలో ఇంకా నీకు పాత జన్మ వాసనలు కొన్ని ఉన్నాయి. ఆ జన్మ వాసనలు తొలగించటానికే యోగులు నీకు ఆ కథ చెప్పారు. 4 నెలలు ఎందుకు చెప్పారు యోగులు? ఈ కుర్రవాడికి ఇతడి పూర్వజన్మ సుకృతం కొంత ఉంది, కానీ పూర్వజన్మలో అనేకానేక దోషములు కూడా ఉన్నాయి. ఆ దోషములు పోగొట్టడం కోసమే గురువులు వెంట రమ్మంటారు. అసలు రహస్యం అది. పదే పదే భాగవతం వినగా, ఎన్నో పర్యాయములు భాగవతోత్తములతో తిరగగా, మహాసాధన చెయ్యగా, అప్పుడు నా రూపం నీకు దర్శనమిస్తుంది. సామాన్యుడు నా రూపం చూడలేడు. అయితే నీవు అడగచ్చు, స్వామి అలాంటప్పుడు నీ రూపాన్ని ఎందుకు నాకు కొంచెం సేపు చూపించావు అని.
నా రూపాన్ని ఇప్పుడు చూసావు గనక నేను ఎలా ఉంటానో నీకు అర్థమయ్యింది. ఆ రూపమును ఆశ్రయించాలని, ఆ రూపమును పొందాలని నీ మనస్సులో గొప్ప కోరిక పెరుగుతుంది. ఆ కోరిక వల్ల నువ్వు నాలో కలిసిపోతావు, నా దగ్గరకు వస్తావు. ఒక వ్యక్తికి నేనున్నానని తెలిస్తేనే కదా నా వెంటపడతాడు. అందుకని నీ కోరిక సాగడానికి, నీ సాధన కొనసాగించుకోవడానికి నీకు ఒక మచ్చు చూపించాను. ఆ మచ్చుని నువ్వు గ్రహించావు. నీకు నేను హృదయంలో దర్శనమిచ్చానే, ఆ రూపం నా రూపంలో ఒక చిన్న పరిమిత రూపం, అసలు రూపం ఇంకా ఉన్నది, అది చూడడానికి నువ్వు ఇంకా సాధన చెయ్యి. దేనికి బాధపడకు. 10 మంది పొగిడారని ఆనందపడకు, 10 మంది తిట్టారని బాధపడకు. ఈ పొగిడేవాళ్ళు ఎందుకు పొగుడుతారో, తెగిడేవాళ్ళు ఎందుకు తెగుడుతారో తెలియదు కదా. ఇవాళ లైవ్ ఇచ్చేసి నా పద్మాకర్ గారు గొప్పవాళ్ళని పొగిడేశారు కదా అని నేను ఆనందపడక్కర్లా. రేపు పొద్దున వీళ్ళే ఎవడన్నా నా వెనకాతల పడి దుమ్మెత్తి పోస్తే భయపడక్కర్లా. బోడి ఒకడు పొగిడితే ఏమిటి, ఒకడు తెగిడితే ఏమిటి, మనకి ఎందుకంటే అన్నిటికీ అతీతంగా ఉండాల్సిందే. ఈ పొగడతలు తెగడతలు మన ప్రయత్నాన్ని ఎప్పుడూ కూడా పొరపాటు కూడా పాడు చేయకూడదు. నిర్వికారముగా ఉండు, నిందాస్తుతులకు అతీతంగా ఉండు, నిరంతరం వాసుదేవ స్మరణ చెయ్యి. అప్పుడు నీకు అసలు కష్టమే రాదు. మనం సంపూర్ణంగా వాసుదేవ శరణాగతి పొందితే కష్టము రాదు, వస్తే ఆ కష్టం అలా తొలగిపోతుంది. ఉరుము వర్షం ఇవ్వదు, వర్షం ఇవ్వాలంటే మేఘమే ఇస్తుంది. నేను కరుణా వర్షాన్ని చూపించే నీలమేఘాన్ని. నా వెంట నువ్వు పడు, సాధన చెయ్యి, దొరికితే తిను, తిండి కోసం బ్రతక్కు, నీకు సమయం వస్తుంది. కొద్ది రోజుల్లో ప్రపంచ ప్రళయం వస్తున్నది, అప్పుడు 1000 యుగముల పాటు బ్రహ్మదేవుడు నిద్రకి వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు బ్రహ్మగారికి ఒక రాత్రి గడవాలంటే మాటలు కాదు సుమా, 1,00,000×43,20,000 సంవత్సరాలైతే బ్రహ్మగారికి ఒక రాత్రి. మళ్ళీ అదే బ్రహ్మకి పగలు. ఇప్పుడు ఈ పగల్లో ఉన్నాం మనం. ఇది అయిపోయాక ఆయన రాత్రి నిద్రపోవాలంటే 1,00,000×43,20,000. అప్పుడు ఆయన నిద్రపోతున్నప్పుడు నేను కూడా క్షీరసాగరంలో నిద్ర కెడతాను. అప్పుడు నువ్వు ఈ శరీరాన్ని విడిచి పవిత్ర శరీరంతో బ్రహ్మ యొక్క మానస పుత్రుడివై పుడతావు, భాగవతోత్తముడు అవుతావు. ఆ జన్మలో నిరంతరం నా సన్నిధానంలో ఉంటావు, నువ్వు గురువు అవుతావు, నువ్వేమీ భయపడకు, నిశ్చింతగా ఉండు అని ఒక మహాపురుషుడు చెప్పాడు. చెప్పగానే ఆయనే పరమాత్ముడు వాసుదేవుడు అని గ్రహించి వెంటనే ఆయనకి కృతజ్ఞతతో భక్తితో నమస్కరించాను. ఆ తర్వాత ఆ శబ్దం ఆగిపోయింది. ఇంకక్కడి నుంచి వ్యాస, ఆ జన్మలో నా సాధన హాయిగా సాగింది, ఎక్కడైనా దొరికితే ఈ శరీరం బ్రతకాలి కనుక, ఇది మానవ శరీరం కనుక, అన్నగత ప్రాణం కనుక తిన్నాను, తిండి కోసం బ్రతకలేదు. మంచినీళ్లు తాగేవాణ్ణి, మళ్ళీ హరిస్మరణ చేసేవాణ్ణి, ఎవరైనా దొరికితే వారికి నాకు తోచిన రీతిలో భాగవత కథలు చెప్పేవాణ్ణి. ఈ విధంగా స్వేచ్ఛగా నిర్వికారముగా అన్నిటికీ అతీతంగా నిందాస్తుతులకు అతీతంగా నా జీవితం కొంతకాలం గడిచింది. ఎవరినైనా పట్టుకుపోయే మృత్యుదేవతోటి ఉంది కదా, దానికి పక్షపాతం లేదు, అక్కడ దానికి కులం లేదు, మతం లేదు, ప్రాంతీయ భేదం అసలు లేదు. అలాంటి కాలం ఒకనాడు మెరుపు మెరిసినట్టు నా కళ్ళ ముందు మెరిసింది. టక్కన నా ప్రాణం పైకి లేచిపోయింది. నేను అప్పుడు ఆ ప్రాణం పోతున్నప్పుడు కూడా హరిస్మరణ పూర్వకంగా నా ప్రాణాన్ని విడిచిపెట్టేశాను. నా ప్రాణం పోయే ముందు నా శరీరం నుంచి మిణుకు మిణుకుమంటూ కాంతి వచ్చింది. ఆ కెమెరా చూడండి, ఎదురుగుండి అప్పుడప్పుడు ఎర్ర రైట్ ఇప్పుడు మిణుకు మిణుకుమంటోంది. అలా మిణుకు మిణుకుమంటున్నటువంటి ఒక కాంతి నా శరీరంలోంచి పైకి లేచింది, నా ప్రాణం పైకి లేచిపోయింది. అప్పుడు జరిగిందిట, ప్రాణం పోగానే ఏం జరగాలి, పాపాత్ములకైతే యమలోకానికి పట్టుకుపోవడం కోసం యాతనా శరీరాన్ని పట్టుకొస్తారు యమకింకరులు. అది నల్లని దరిద్రపు శరీరం, భయంకరంగా ఉంటుంది. ఈ ప్రాణాన్ని ఆ యాతనా శరీరంలో ప్రవేశపెడతారు. అదే పుణ్యాత్ముల్ని తీసుకుపోవడానికి స్వర్గానికైతే దివ్య శరీరం వస్తుంది. నాకు దివ్య శరీరమూ రాలేదు, యాతనా శరీరమూ రాలేదు, భాగవత శరీరం వచ్చింది. అంటే భగవంతుడు పంపించిన శరీరం, భగవంతుని సన్నిధానంలో ఉండే శరీరం ఒకటి వచ్చింది. అది చాలా గొప్పది, పవిత్రమైనది, అందమైనది. అచ్చం భగవంతుడైన కృష్ణుడు ఎలా ఉంటుందో ఆ శరీరం అలా ఉంటుంది. అది కూడా నీలంగా ఉంటుంది, దానికి 4 చేతులుంటాయి, దానికి శంఖచక్ర గదాపద్మాలుంటాయి, మెడలో తులసీమాలలుంటాయి. అటువంటి భాగవత శరీరంలో నా ప్రాణం ప్రవేశపెట్టబడింది. నేను చాలా కాలం భగవత్ సన్నిధానంలో ఉండిపోయాను. ఆ తర్వాత ఈ చరాచర జగత్తంతా ప్రళయంలో కలిసిపోయింది. ఆ మహాప్రళయ కాలంలో ఒక తమాషా జరిగిందిట. ఈ శ్రీ మహావిష్ణువు యొక్క బొడ్డులో నుంచి పైకొచ్చే తామర పువ్వు ఉందిగా, తెల్ల తామర పువ్వు, అందులో బ్రహ్మ ఉంటాడు. ఆ బ్రహ్మగారు నిద్రకు వెళ్ళిపోయాడు తామర పువ్వులోకి. ఆ తామర పువ్వు ఇలా వికసించి ఉన్న తామర పువ్వు ముడుచుకుపోయింది. ఆ ముడుచుకుపోయిన తామర పువ్వు కిందకి దిగిపోయింది, శ్రీ మహావిష్ణువు నాభిలో కలిసిపోయింది, అంటే లోపలికి వెళ్ళిపోయింది అనమాట. ఈ తామరకాడ మళ్ళీ తిరిగి ఆయన కడుపులోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత విష్ణువు కూడా నిద్రకు వెళ్ళిపోయాడు. ఆ యుగాలు 1000 గడిచాక, అంటే ఇందాక చెప్పినట్టుగా 1,000×43,20,000 సంవత్సరాలు గడిచాక మళ్ళీ శ్రీ మహావిష్ణువు యొక్క నాభిలో నుంచి పుండరీకం పైకొచ్చింది, అంటే తెల్ల తామరపు బయటకు వచ్చింది, అది వికసించింది. అందులోంచి 5 ముఖములతో బ్రహ్మ పుట్టాడు. 5 ముఖాల్లో 5 ముఖాన్ని శివుడికి గిల్లేశాక 4 ముఖాలు కలిగిన వాడయ్యాడు. మొదట్లో పంచముఖుడుగా పుట్టాడు ఆయన. ఆ బ్రహ్మగారి యొక్క మనస్సంకల్పముతో ఆయన శరీరము నుండి, ముఖము నుండి, మనస్సు నుండి కొందరు మహాత్ములు పుట్టుకొచ్చారు. వాళ్లే మరీచి, అంగిరుడు, కణ్వుడు, క్రతువు, పులస్తుడు, కుత్సుడు మొదలైనటువంటి ప్రజాపతులు. మరికొంతమంది ఇంకా కొన్ని కొన్ని అవయవాల నుంచి పుట్టుకొచ్చారు, దక్ష ప్రజాపతి వంటి వాళ్ళు. ఈ ప్రజాపతులతో పాటు నేను కూడా ముందుగా బయటకు వచ్చాను. ఇంతకు పూర్వం భాగవత శరీరంతో ఉన్న నేను బ్రహ్మ యొక్క శరీరము నుండి బ్రహ్మ మానస పుత్రుడనై రాగానే నా శరీరము తెల్లని స్వచ్ఛమైన పాలనురుగు వంటి రంగుతో బయటకొచ్చింది. జటాచూటములొచ్చాయి. ఈ వీణ నా మెడలో వేళ్లాడడం మొదలుపెట్టింది. ఇది దేవదత్తం, అంటే ఆ దేవుడి చేత ఇవ్వబడినది. దేవదత్తాం ఇమాం వీణాం స్వరబ్రహ్మ విభూషితాం. మామూలు వీణ కాదు, దేవదేవుడు పరంధాముడిచ్చిన వీణ. అందుకే ఈ వీణకి మహతి అంటే ఇంతకంటే శక్తి కలిగినది మరొకటి లేదు అని పేరు. అమ్మవారికి మారు రూపం, అందుకే అమ్మవారికి కూడా మహతి అని పేరు. మహతి మేరు నిలయ మందార కుసుమప్రియ, ఆవిడ యొక్క మరొక స్వరూపం ఈ వీణ. ఈ వీణ నా మనస్సులో ఎప్పుడూ ఉంటుంది. కేవలం ఇలా వేళ్లాడుతూ ఉంటుంది అనుకోకర్లా, నేను వాయించినా వాయించకపోయినా తనంత తాను ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ వాద్య సహకారం అందిస్తుంది. అటువంటి వీణతో పుట్టాను. పుట్టగానే శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చేసేవాడు, నేను పిలవగానే పరుగు పరుగును వచ్చేస్తాడు. ఇప్పటికి కూడా నేను పాట పాడితే చాలు, నా ఎదురుగుండా నేనేదో ప్రత్యేకంగా పిలిస్తే వచ్చి కూర్చున్నట్టుగా కూర్చుని ఆడి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇది నా గొప్పతనం కాస్తుమా, ఆయన కరుణ. చీరబడ్డవాని చెలువున అంటాడు పోతనగారు తెలుగులో అనువాదంలో. బాగా ఆహ్వానిస్తే వచ్చినట్టుగా వచ్చి కూర్చుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన అనుగ్రహంతో ఏ లోకంలో అయినా తిరుగు లేకుండా వెళ్ళగలిగే శక్తి నాకు వచ్చింది. నేను ఎక్కడికైనా వెళ్ళగలను. ఎవరూ వెళ్ళలేని దివ్యలోకాలకి, ఆఖరికి శ్రీ మహావిష్ణువు యొక్క ఆంతరికమైన అంతఃపురంలోకి కూడా వెళ్ళగలను. శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళాలంటే జయ విజయుల యొక్క అనుమతి కావాలి. సనక సనందనాథులకు కూడా వాళ్ళు అనుమతి ఇవ్వలేదు, కానీ నారదుడు అనుమతి లేకుండా వెళ్ళిపోగలడు. ఆ శక్తి కేవలం భాగవతం వినడం వల్ల, వినడమే కాదు వినడం వల్ల వచ్చిన జ్ఞానాన్ని గుర్తుపెట్టుకోవడం వల్ల, భగవంతుడి వెంటపడడం వల్ల, అన్నిటికీ మించి గురువుల మీద భక్తి ఉండడం వల్ల, ఈ గురుభక్తికి హరి మెచ్చుకోవడం వల్ల నాకు ఈ భాగవత శరీరం వచ్చింది. అన్ని లోకాలలో తిరుగుతున్నాను, వ్యర్థ ప్రసంగం మాని నిరంతరం హరికథలే పాడతాను, నారాయణ స్మరణ పరాయణుండై తిరుగుతాను. ఇంతటి ఉపకారం చేసిన భగవంతుణ్ణి నీవు వర్ణిస్తే నువ్వు కూడా నాలాగే బాగుపడతావని, నీ ద్వారా లోకం తరిస్తుందని నేను ఈ కథ చెప్పడానికి వచ్చాను. నారదుడు తరిస్తే అది ఆయన మాత్రమే తరించడానికి, గురువుల్ని తరింపజేయడానికి ఉపయోగపడుతుంది. కానీ వ్యాసుడు అలా కాదు. ఆయన గనక ఒక్కసారి భాగవతం చెప్పడం మొదలు పెడితే సామాన్య ప్రజానీకా నీకు అందుతుంది. కొంతమంది యొక్క లక్షణం ఏంటో తెలుసా, అసలు వాళ్ళకి గొప్ప గురువులున్నా ఆ గురువులు కూడా రాని కీర్తి వీళ్ళకు వస్తుంది. వ్యాసుడు జనసామాన్యంలోకి చొచ్చుకుపోయిన వాట ఆ రోజుల్లో. అంత పూర్వం చాలామంది ఉన్నారు కదండి పౌరాణికులు, కానీ వాళ్ళు ఎవరైనా సరే ఈ వ్యాసుడు పొందినంత కీర్తి పొందలేకపోయారు. అసలు ఆ రోజుల్లో వ్యాసుడికి ఏ ఛానల్ ఉంది, ఏ లైవ్ ఉంది, కానీ ఎక్కడికి వెళ్ళినా వ్యాసుడు 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 వ్యాసుడే గురువు అన్నారంత. అంతటి కీర్తిని పొందగలడు ఆయన, ఎందుకంటే పురాణములు చెప్పడములో ఆయనకి చాలా నేర్పు ఉన్నది, తేలికగా చెబుతాడు. అందుకనే వ్యాస నువ్వు ఈ కథని లోకానికి అందిస్తే లోకమంతా తరిస్తుంది, లోకాన్ని గొప్ప మార్పుకి గురి చేయగలిగే శక్తి నీకుంది, నీ ప్రభావం ఎక్కువ, నువ్వు చెబితే వింటారు. మేము చెబితే వినేవాళ్ళు ఉన్నప్పుడే చెప్పాలి, మేము వినని వాడి దగ్గరికి వెళ్ళి చెప్తే ఉపయోగం ఉన్నది. పౌరాణికుల్లో కొంతమంది పౌరాణికులకి మరింత ఎక్కువ శక్తి ఉంటుంది. ఆ శక్తి ఏమిటి, వాడు ఒక్క ముక్క చెప్పాడంటే తప్పక అందరూ ఆచరిస్తారు. స్నానం చెయ్యి అంటే చేస్తారు, వద్దంటే మానేస్తారు. అలాంటి వాడు ఆ రోజుల్లో వ్యాసుడు. అటువంటి వేదవ్యాసుణ్ణి నువ్వు లోకంలో ప్రచారం చెయ్యి అనగానే భక్తితో పాదాలకు నమస్కరించాడు. ఆ తర్వాత నారదుడు ఆయన్ని దీవించి అదృశ్యం అయిపోయాడు. మూర్ఛయిత్వ హరికథాం గాయమానశ్చరామ్యహం, నేను ఈ వీణని వాయించుకుంటూ హరికథని పాడుకుంటూ లోకాన్ని తరింపజేస్తున్నాను, నేను వెళ్ళిపోతున్నానంటూ ఆ వీణ వాయించుకుంటూ ఆయన వెళ్ళిపోయాట. ఆయన ఎంత గొప్పవాడు! అక్కడ అన్నాడు వ్యాసుడు, ఆహా నారదా నువ్వు ఎంత ధన్యుడివి. అహో దేవర్షి ధన్యోయం యత్కీర్తిం శార్ంగధన్వనః గాయన్ మాద్యన్ ఇదం తంత్రియ రమయత్య ఆతురం జగత్. ఈ దేవర్షి ఎంత అదృష్టవంతుడు, గొప్ప ధన్యుడు ఆయన. నిరంతరం విష్ణువు యొక్క పాటలే పాడతాడు. ఆ విష్ణువు యొక్క పాటలు పాడడానికి తన చేతిలో మహతి అనే వీణని వాయించుకుంటాడు. ఆ వీణని వాయిస్తూ మధురంగా ఆయన పాడుతూ ఉంటే విష్ణువు ఆయన ఎదురుగుండా నిలబడి చంటిపిల్లవాళ్ళు ఆడుతున్నాడు, జగత్తుకి ఆనందం కలగజేస్తాడు. అటువంటి నారదుడు ధన్యుడు అన్నాడు. తెలుగులో పోతన గారు చాలా అందంగా రాశాడు ఈ పద్యాన్ని. వాయించు వీణనెప్పుడు మ్రోయించు ముకుంద గీతములు జగములకు చేయించు చెవుల పండువు మాయించు నగాళి ఇట్టి మతి మరి కలడే. ఈయన ఎప్పుడు వీణ వాయిస్తాడు, తన చేతిలో ఉన్న మహతి అనే వీణ వాయిస్తాడు. మహతి అనే వీణ వాయిస్తున్నప్పుడు ఆ వాద్యమునకు అనుగుణముగా పాడే పాటలు ముకుంద గీతములే, కృష్ణ గీతాలే పాడతాడు. కృష్ణుడి పాటలు తప్ప పనికి మాలిన పాటలు పాడాడు ఆయన. ఇంకా ఆయన పాడుతూ ఉంటే, వీణ వాయిస్తూ ఉంటే జగత్తులో ఉన్న అందరికీ చెవులకి పండుగ కింద ఉంటుందిట. అసలు ఆయన పాట వింటే చాలా అందరూ పరవశించిపోతారట. పాట వింటే పరవశించిన వాడు ఎవడు ఉంటాడు బాగా పాడితే? మాయించు నగాళి సకల పాపాలు తొలగిస్తాడు. ఆయన పాడాడంటే, ఆయన కృష్ణ అన్నాడంటే, ఆయన కథ చెప్పాడంటే అది విన్నవారి పాపాలు పోయినట్టే. అందుకే మాయించు అఘాళి సకల పాప రాశిని నాశనం చేస్తాడు. ఇట్టి మతి మరీ కలడే, ఇటువంటి జ్ఞాని, ఇటువంటి పండితుడు, ఎంతటి బుద్ధిమంతుడు, ఈ చరాచర జగత్తులో మరొకడు లేడు. ఈ కొసమెరుపు పోతన గారు చెప్పారు, ఇట్టి మతి అన్నాడు, ఎంత గొప్ప జ్ఞాని మరొకడు లేడు. అటువంటి జ్ఞానికి నమస్కరించుకుని వెంటనే వేదవ్యాసుల వారు ఏం చేశారు, భక్తితో శ్రద్ధతో ఆ బదరీ తీరంలో సరస్వతీ నదీ తీరంలో శమ్యాప్రాసం అంటారు ఆ స్థలాన్ని, ఆ ప్రదేశంలోకి అడుగు పెడితే మనస్సుకి శాంతి లభిస్తుంది, సంసార బంధాలు వాటంతటవే తొలగిపోతాయి. నా కొడుకండి, నా కోడలండి, నా మనవడండి, నా మనవరాలండి, వాళ్ళు బెంగపెట్టుకుంటారండి, ఇలాంటివన్నిటినీ తొలగించి కేవలం కృష్ణుడి మీద మాత్రమే జ్ఞానమునిచ్చేదానికి శమ్యాప్రాసం అని పేరు. ఆ శమ్యాప్రాసం అనేది ఇప్పుడు సరస్వతీ నదీ తీరంలో బదరీ దగ్గర ఉన్నది. ఆ ప్రదేశంలో కూర్చున్నాడు ఆయన. వెంటనే కళ్ళు మూసుకుని గురుధ్యానం చేసి, కృష్ణుడి ధ్యానం చేసి ఇక భాగవతం రాయడం మొదలుపెట్టాడు. భాగవతం 18,000 శ్లోకాలు. ఆ 18,000 శ్లోకాలు రాయడానికి 7 రోజులు తీసుకున్నాడు. ఒక్క రోజులో కూడా రాయొచ్చు, కానీ సప్తాహ దీక్ష ఒకటి ఉంది కనుకే ఆయనకి రోజు కొంతే గుర్తుకొచ్చేలా చేసేవాడు కృష్ణుడు. మనకిక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, వ్యాసుడు 100,000 శ్లోకాలు గట్టిగా మాట్లాడితే ఒక రోజులో రాయగలడు, కానీ 7 రోజులు ఎందుకు తీసుకున్నాడు అంటే సప్తాహ దీక్ష అనేది భాగవతానికి అవసరం. అందుకే అది భగవత్ సంకల్పం కాబట్టి ఒకరోజు కొన్ని శ్లోకాలు రాశాక, మొదటి రోజు ఆయన ఎంత రాశాడో తెలుసా, ఆయన మొట్టమొదట మొదలుపెట్టింది శుక్రవారం, శుక్రవారం నుంచి మళ్లీ గురువారం వరకు 7 రోజులు మొదలుపెట్టి రాశాడు ఆయన. మొదటి రోజు తృతీయ స్కంధంలో చివరి అధ్యాయాలు కొద్ది 1-2 తక్కువగా రాశాడు. 2వ రోజుకు వచ్చేసరికి చతుర్థ పంచమ షష్ఠం వరకు రాశాడు. 3వ రోజు సప్తమ అష్టమ స్కంధాలు రాశాడు. 4వ రోజు నవమ స్కంధం పూర్తిగా రాశాడు. 5వ రోజు దశమ స్కంధంలో రుక్మిణీ కళ్యాణం వరకు రాశాడు. 6వ రోజు ఏకాదశ స్కంధంలో 10వ అధ్యాయం వరకు రాశాడు. 7వ రోజుకు వచ్చేసరికి ఆ ఏకాదశ స్కంధంలో 10వ అధ్యాయం, ద్వాదశ స్కంధం చాలా తక్కువ ఉంటాయి, ఆ తక్కువ పూర్తి చేశాడు. ఇలా 7 రోజుల్లో ఆయన రాసిన క్రమం ప్రకారమే ఇప్పుడు కూడా పారాయణ చేస్తాం. మేము సప్తాహంతో ఎక్కడన్నా పురాణం చెబితే పారాయణ చేసేవాళ్ళు ఉండాలి పక్కన. ఆ పారాయణ చేసేవాడు వ్యాసుడు ఆనాడు ఎలాగైతే రాశాడో, ఏ రోజు ఎంత రాశాడో అక్కడ ఆపవలసిందే, మళ్ళీ మర్నాడు చెయ్యవలసిందే. ఈ 7 రోజులు పారాయణ క్రమం. ఇలా సప్తాహ దీక్షతో 18,000 శ్లోకాలతో సరస్వతీ నదీ తీరంలో బదరీనారాయణ సన్నిధానంలో శమ్యాప్రాసం అనే స్థలంలో అప్పుడప్పుడు సరస్వతీదేవి ఆయనకి దాహానికి మంచినీళ్ళు ఇస్తూ ఉంటే అవి తాగుతూ రాశాడు ఆయన. అవనీ చక్రములో ఏ పురుషుడు ఏ ఆమ్నాయముల్ విల్న మాధవుపై సర్వశరణ్యుపై భవములన్ తప్పింపగా జాలు భక్తి విశేషం భుజనించు అట్టి భువన క్షేమంకరం వైన భాగవతామ్నాయము బాదరాయణుడు తా కల్పించే నేర్పప్పగం. ఈ భూమండలంలో ఎవడైనా ఒక్కసారి ఒక వేదాన్ని వింటే వాడి జన్మ తరిస్తుంది. ఆ వేదమే భాగవతమనే వేదం. ఆ వేదాన్ని ఇంకెవరూ ఇవ్వలేరు, పరమ భక్తులు మాత్రమే ఇవ్వగలరు. మాధవుని మీద సకల లోకాలకి అభయమిచ్చి అనుగ్రహించే పరమాత్ముని మీద, సంసార బంధాలని తప్పించి మనల్ని మోక్షానికి తీసుకువెళ్లే స్వామివారి కథల మీద భక్తి కలిగేటట్లుగా ఆయన చరిత్రని, భువనములకు క్షేమంకరమైన చరిత్రని, భాగవతమని పేరు కలిగిన కొత్త వేదాన్ని బాదరాయణ మహర్షి, వేదవ్యాస మహర్షి ఎంతో నేర్పుతో రాశాడన్నారు. నేర్పుతో రాయడం అంటే అంత శ్రద్ధతో భక్తితో ఒక్క అపశబ్దం లేకుండా రాశాడు. ఎలా వచ్చింది అపశబ్దం లేకుండా రాయడం అంటే కృష్ణుడు పక్కన చెయ్యి పుచ్చుకుని నడిపించటం వల్ల. రాయించింది కృష్ణుడు, రాసింది కృష్ణుడే. వ్యాసుడికి కృష్ణుడని పేరు తెలుసుగా మీకు, వేదవ్యాసునికి కృష్ణ ద్వైపాయనుడని పేరు. రాసినవాడు కృష్ణుడే, కథ కృష్ణుడిదే, ఆ కథను విన్నవాళ్ళు కృష్ణుడే. ఈ విధంగా సర్వం కృష్ణమయంగా మార్చి ఆ మహాత్ముడు ఎంత శ్రద్ధతోటో రాశాడు సరస్వతీ తీరంలో. ఇప్పుడే ఉన్నది ఇక్కడ పెద్ద సమస్య. కథ రాయడం ఒక ఎత్తు, ఆ కథని ఒక గొప్ప వ్యక్తికి ఇవ్వాలి. ఆ వ్యక్తి ఎటువంటి వాడై ఉండాలి? కేవలం ఏదో పురాణం చెప్పడం కోసం, కీర్తి కోసం కాకుండా తాను తరించి 10 మందిని తరింప చెయ్యాలనే కోరిక కలిగిన జ్ఞానయ్య ఉండాలి. ఎప్పుడూ మొదటి శ్రోత గొప్పవాడై ఉండాలి. ఆయన అదృష్టవశాత్తు ఆయనకు అటువంటి శ్రోత లభించాడు. వేదవ్యాస మహర్షి ఎంతో గొప్పగా ఈ భాగవతం రాసినా అది ఇవ్వడానికి మాత్రం ఎవరు అర్హులా అని శిష్యులు ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వలేదు. ఆయన బాగా ఆలోచించాడు. ఆయనకి సుఖయోగేంద్రుడు దొరికాడు. సుఖుడు అంటే సామాన్యుడండి. ఒకప్పుడు వేదవ్యాస మహర్షి బదరీ తీరంలోనే చాలా కాలం క్రితం తపస్సు చేశాడు. అప్పుడు ఎదురుగుండా ఒక చెట్టు మీద 2 పిచ్చుకలు ముక్కు ముక్కు తగిలించుకున్నాయి. ఆ పిచ్చుకల జంటను చూశాడు ఈయన. ఆ పిచ్చుకల చెట్టు మీద గూడు కట్టుకుని ఆ గూడులో గుడ్లు పెట్టి ఆ గుడ్లు పొదిగి అందులోంచి పిల్లలు బయటకు వస్తూ ఉంటే ఆ పిల్లల ముక్కులకు ముక్కు తగిలించి, మా అబ్బాయి, మా మనవడు, మా కూతురు, మా మనవడు మనవరాలు అంటూ ప్రేమగా వాటిని పోషిస్తూ ఎక్కడైనా ఆహారం దొరికితే అవి తినకుండా ఈ పిల్లలకు పెట్టడం మొదలెట్టాయి. అది చూశాడు వ్యాసుడు కూడా. ఒక క్షణకాలం ఆయన తపస్సు ఆగిపోయింది. ఓరి దేవుడా, ఈ సృష్టి ఎంత గొప్పది. ఆఖరికి పిచ్చుకలు కూడా పెళ్లిళ్ళు చేసుకుంటే మ్యారేజ్ చేసుకుని చక్కగా క్యారేజ్ అయ్యి ఆ తర్వాత హాయిగా ఈ పిల్లల్ని ఎంతో ప్రేమగా పోషించుకుంటున్నాయి. నేను ఇంత ఋషినయ్యుండి నాకు ఒక వారసుడు లేకుండా పోయాడు అని బాధపడ్డాడు. నిజానికి వ్యాసుడు జ్ఞాని అయినా ఒక క్షణకాలం సంసారం వల్ల లాగుతుంది. అందుకే సంసారం చాలా భయంకరమైనది అన్నారు. ఎలుగుబంటి పట్టుకున్నట్టుగా పట్టుకుంటుంది ఇది. ఎలుగుబంటి పట్టులోంచి బయటికి రాలేము, ఆ పట్టులో నుంచి అయినా బయటకు వస్తామేమో, కానీ ఈ మాయదారి సంసారం అనేటటువంటి పట్టులో నుంచి మాత్రం బయటికి వెళ్ళడం చాలా కష్టం. ఈ చెబుతున్నంతసేపు ఏమైనా సరే రేపటి నుంచి సంసారం నుంచి బయటకు వద్దాం అనిపిస్తుందిట మన వాళ్ళకి. చాలామంది చెబుతారు బయటికి వెళ్ళాక, మీరు చెబుతున్నప్పుడండి ఇంకా రేపటి నుంచి సంసారంలో నుంచి బయటకు వచ్చి తరించిపోవాలనిపిస్తుందండి, అదేమిటో స్వస్తి అనగానే ప్రసాదం దగ్గరికి వెళ్ళగానే ఒక తోపు దోసుకుని ఇంటికి పోవాలనిపిస్తుందండి అన్నారు. అదే మాయ, మాయ యొక్క లక్షణం. నేను మీరు చెప్పిన వాటే చెబుతున్నాను, నాలో ఒక పరమభక్తుడు చెప్పాడనమాట. అదేమిటో గురువుగారు, అక్కడున్నప్పుడు వేరు కానీ బయటికి వెళ్ళగానే ముందు వెళ్ళిపోయి ప్రసాదం తీసుకుని నా బండి మీద వెళ్ళిపోవాలనిపిస్తుందా అన్నాడు ఆయన. ఆ బండి మీద వెళ్ళాలనుకోవడమే మన మొండితనం, అదే మహామాయ. అందుకే పురాణ వైరాగ్యం అంటారు తెలుసా దీన్ని. పురాణం వింటున్నప్పుడు వచ్చే వైరాగ్యం ఇంటికి వెళ్ళాక కూడా ఉండాలి. ఈ కాసేపు వినేసినప్పుడు ఇంకా గురువుగారు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళిపో, ఆయనతో పాటు తీర్థయాత్రలకు వెళ్ళి అదే పురాణం వింటూ తరిద్దాం అనిపిస్తుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే కొడుకో కోడలో, మనవడో మనవరాలో, లేకపోతే ఎవడో ఒకడు తగులుతారు. ఇంకేముంది, మా మనవడండి, వాడు మొహం చూస్తే 10 సార్లు చీవుడు ముక్కది, అయినా సరే అబ్బా ఏమందం ఏమందం అంటారన్నమాట. ఆ ఊడిపోయిన పళ్ళతో, ఆ ఎంగిలి మూతుకులతో కనపడుతున్న రూపం ఆనందంతో ఆకర్షిస్తుందిట. ఈ ఆకర్షణే మహామాయేతి యో బ్రూయాత్ అంటాడు వేదవ్యాసుల వారు. వ్యాసుడు కూడా అటువంటి మాయకి గురై పిచ్చుకల పిల్లల్లాగే, నాకు కూడా పిల్లలు ఉంటే ఎంత బాగుండు, ఒక కొడుకు ఉంటే ఆ కొడుకు నేను చచ్చిపోయాక కొరివి పెడతాడు, గయాశ్రాద్ధం కురుతే అంటాడు ఆయన. దేవీ భాగవతంలో ఈ కథ ఉంటుందండి చాలా బాగా. నాకు గయలో పిండం పెట్టపోతాడా, కానీ పెళ్లి చేసుకుంటే మళ్ళీ సంసారంలో పడిపోతానని భయం వేసి వెంటనే ఏం చేశాడు ఆయన, శివుడి కోసం తపస్సు చేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై నీకు సత్సంతానం కలుగుతుంది అన్నాడు. క్లుప్తంగా 2 ముక్కల్లో చెబుతున్నాను అన్నమాట. ఆ తర్వాత శివుడి యొక్క అనుగ్రహంతో ఈయన యజ్ఞం చేయడం మొదలుపెట్టాడు. అరణి మధిస్తున్నాడు ఇలాగా నిప్పు కోసమని అరణి మధిస్తూ ఉండగా ఇంతలో ఘురతాచి అని పేరు కలిగిన ఒక అప్సరస అక్కడికి వచ్చింది. చాలా అందగత్తే దేవలోకం నుంచి వచ్చింది. ఆ ఘృతాచిని చూడగానే ఈయన ఒక క్షణకాలం వ్యామోహానికి గురై ఈమెను తాత్కాలికంగా పెళ్లి చేసుకుని, ఓ పిల్లవాడి కంటే నష్టం ఏమిటి, ఒకవేళ ఈవిని పెళ్లి చేసుకుంటే పూర్వం ఓర్వశి వెంట పడిన పురూరవుడిలా భ్రష్టుండైపోతానేమో అని మళ్ళీ అనుకున్నాడు. ఈ విధంగా ఎప్పటికప్పుడు పిల్లవాడికి అందామా వద్దా, ఈవిడ వెంట పడినా వద్దా అని జ్ఞాని గనక మళ్ళీ భవబంధాలకు అతీతంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇంతలో ఆవిడేమనుకున్నది, ఈయన్ని భ్రష్టుని చేద్దామని నేను వచ్చాను, కానీ ఈయన ఆలోచనలో పడ్డాడు, కొంప తీసి చెప్పిస్తాడేమో, ఎంతో పూర్వం ఒకసారి దుర్వాసుడు చెప్పిస్తే చాలా కాలం నేను బండరాయి అయిపోయాను, ఎంతో పూర్వం ఒకసారి అనుభవం అయింది రండి వాడికి. ఇలాగే దుర్వాసుడి దగ్గరికి వెళ్ళిందిట. ఆయన వెంటనే రాయి వైపోమన్నాడు. 1000 ఏళ్ళు రాయిగా నానాయాతన పడింది. ఆ రాయి మీద ఎవడబడితే వాడు కూర్చుని దాన్ని కాలేసి తొక్కేసి దాన్ని తీసుకెళ్లి రకరకాల రాతలకి గురి చేసి రంపపు కోతకి గురి చేశారు పాపం. అందుకని నాకెందుకు వచ్చిందని వెంటనే చిలుకగా మారి ఎగిరిపోయింది. ఆ ఆడచిలుక ఎగిరిపోతూ ఉంటే ఆ రూపాన్ని మనస్సులో పెట్టుకున్న ఈయనకి ఈ రేతఃపాతం అయ్యింది. ఆ రేతస్సు అరణిలో పడింది. వెంటనే అందులోంచి సుఖమహర్షి పుట్టుకొచ్చాడు. ఈ అమ్మాయి వెళ్ళిపోయేటప్పుడు చిలుక రూపంలో ఉండడం వల్లే ఆ పుట్టిన ఆయన పచ్చని చిలుక కాంతితో చిలుక వంటి ఆకారంతో పుట్టుకొచ్చాడు. మహాయోగి అవధూత బ్రహ్మ సంకల్పంతో అలా పుట్టుకొచ్చాడు పరమ భాగవతోత్తముడు. ఆయన అన్నీ విడిచిపెట్టి వైరాగ్యంతో తపస్సుకు వెళ్ళిపోతూ ఉంటే వ్యాసుడంతటి వాడు, కుమారా కుమారా నువ్వు లేకుండా ఉండలేను నాయనా అని వెంటబడ్డాట. ఇక మీరు నేను వెంటబడ్డలో ఆశ్చర్యమే ఉన్నది. యం ప్రవ్రజంతం అనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూత హృదయం మునిం ఆనతోస్మి. ఉపనయనాది సంస్కారాలకు అతీతంగా నాన్న నాకు ఈ సంసార బంధాలు వద్దంటూ వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్న కుమారుణ్ణి చూచి, కుమారా నువ్వు వెళ్ళిపోతే నేను తట్టుకోలేను, ఎంతో తపస్సు చేసి ఈశ్వరానుగ్రహంతో నిన్ను కొడుకుగా పొందాను, నన్ను అనుగ్రహించు తండ్రి అని తండ్రి వెంటబడ్డాడు. ముందు కొడుకు వెనక తండ్రి. ఈయన కుమారా 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 అంటూ ఉంటే ఈ శబ్దం కొండ గుహలలో నుంచి తిరిగి ఓయ్ ఓయ్ అని ప్రతిధ్వనించిందిట. ఆ కొండ గుహలలో నుంచి వస్తున్న ప్రతిధ్వని ఎలా ఉందో తెలుసినా, ఈ శుకుడు ప్రపంచం అంతటా వ్యాపించి చెట్లు కొండలు గుట్టలు పొట్టలుగా మారిపోయి సర్వభూతమయుడై మళ్ళీ ప్రతిధ్వనిస్తున్నాడు అన్నట్టుగా ఉందిట. అలాగ కుమారుడి మీద భీతితో ప్రాణ భీతితో ప్రేమతో వెంటబడ్డాడు ఆయన. ప్రీతి భీతి, అందుకే తెలుగులో పోతన గారు భీతితో అంటాడు, సముడై ఎవ్వడు ముక్త కర్మచయుడై సన్యాసియై ఒంటి బోవ మహాభీతి ఓహో కుమారయనుచున్ వ్యాసుండు చీరంగ వృక్షములున్ తన్మయతన్ ప్రతిధ్వనులు చక్కంజేసే మున్ను అట్టి భూతమయున్ మృక్యద బాధరాయణి తపోధన్యాగ్రణిన్ ధీమణిన్. ఆయన సర్వప్రాణుల్ని సమానంగా చూసుకుంటూ అన్ని బంధాలని తెంచుకుని కర్మలని విడిచిపెట్టి సన్యాసి అయి మనస్సుని పరబ్రహ్మంలో లగ్నం చేసి ఒంటరిగా వెళ్ళిపోతూ ఉంటే మహాభయంతో కుమారా కుమారా అని వెంటపడ్డాడు వ్యాసుడు. అప్పుడు ఆ శబ్దం చెట్లలో నుంచి కొండగుహలలో నుంచి ప్రతిధ్వనించింది. అది చూడ్డానికి ఈయన భూతమయుడా అన్నట్టుగా ఉన్నది. అలాంటి సర్వభూతమయుణ్ణి బాదరాయణ మహర్షి కొడుకైన శుకుణ్ణి తపోధన్యాగ్రణిని రెండు చేతులు జోడించి నమస్కరించి పూజిస్తున్నాను అంటాడు సూత మహర్షి. ఈ పద్యం ఎంతో బాగా రాశారు పోతన గారు. అటువంటి సుఖయోగీంద్రుడు ఎంత గొప్పవాడు ఇంకా చెప్పమంటారా? సుకుడు గోచిగుడ్డ కూడా లేకుండా తిరిగేవాడు ఆయన. ఆయన హిమాలయ పర్వతాలలో కేదారం దగ్గర మందాకిని అని ఒక నది ఉన్నది, అదే గంగానది. ఆకాశ గంగకి మందాకిని అని పేరు. ఆ మందాకి నది నదీ తీరంలో కేదారం గుండా వెళ్ళిపోయాడు ఆయన. ఆ వెళుతున్నప్పుడు సుకుడు గుడ్డ కూడా లేకుండా వెళ్ళాడు. ఆయన 16 ఏళ్ల బాలుడు. 16 ఏళ్ళు వయస్సు అంటే నవయౌవనమే కదా. మంచి నవయౌవనంతో పచ్చని శరీరకాంతితో దేవతా స్త్రీలు కూడా మోహించే రూపంతో ఉన్నాడన్నారు ఆయన. అసలు ఆ మహాత్ముడి గురించి వర్ణించేటప్పుడు చెబుతాడండి వ్యాసుడు కూడా కళ్ళమట నీళ్లు పెట్టుకుని, ముక్తికాంత వరించేస్తుందిట ఆయన్ని, మోక్షకాంత వరిస్తుంది. ఇక సామాన్య స్త్రీలు వరించడంలో ఆశ్చర్యమే ఉన్నది. కానీ ఆయన నిర్వికారంగా పెడతాడు. ఇతరులు వరిస్తే గొప్ప కాదు, ఆ వరించినప్పుడు కూడా మనం నిర్వికారంగా ఉండగలిగితే, ఇంద్రియ నిగ్రహంతో ఉండగలిగితే వాళ్ళు జ్ఞానులంటే. మహాత్ముడు హనుమంతుడు అంతఃపుర కాంతల్ని చూసి పొరపాటును కూడా చలించలేదు ఆయన. సుఖయోగీంద్రుడు అవధూత. అందుకే ఆయన దిగంబరుడై అంత అందగాడు యౌవనంతో వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు తమాషా జరిగింది. అక్కడ మందాకిని నదీ తీరంలో ఒడ్డు మీద ఆయన నడుస్తున్నాడు. మందాకినిలో కొంతమంది ఆడవాళ్ళు స్నానం చేస్తున్నారు. వాళ్ళు మామూలు ఆడవాళ్ళు కాదు, దేవలోకపు అప్సరసలు, దేవతా స్త్రీలు, ఊర్వశి రంభ వంటి అప్సరసలు. అక్కడికి ఎవరూ రారు, వచ్చినా వీళ్ళు కనపడరు గనక నిశ్చింతగా వస్త్రాలు లేకుండా వివస్త్రులై ఒకరి మీద ఒకరు నీళ్లు జల్లుకుంటూ జలక్రీడలు ఆడుతున్నారు. అలా జలక్రీడలు ఆడుతున్న ఆడవాళ్లు సుకుణ్ణి చూచి పట్టించుకోకుండా జలక్రీడలు ఆడుతున్నారట. ఇంతలో వెనకే ముసలాయన గడ్డాలు నెరిసిపోయి మీసాలు నెరిసిపోయి ఎన్నో పురాణాలు రాసి, అసలు రిటైర్మెంట్ కంటే పెన్షన్ ఎక్కువ పుచ్చుకుంటున్నాడు. సర్వీస్ కంటే ఓవర్ పెన్షన్ అంటారు దాన్ని. కొంతమంది సర్వీస్ 25 ఏళ్ళు, పెన్షన్ 70 ఏళ్ళు పుచ్చుకుంటారు. అంత వార్ధక్యంలో ఉన్న స్వామి వ్యాసుడి వంటి జ్ఞాని వెనకొస్తూ ఉంటే వీడు సిగ్గుపడిపోయి వస్త్రాలు ధరించారు. అప్పుడు అంటాడు వ్యాసుడు కొంచెం ఆగిపోయి, అంత బాధలో కూడా ఓ పక్కన కొడుకు వెళ్ళిపోతున్నాడనే బెంగుంది, అయినా సరే ఆగి, అప్సరసల్లారా ఏమిటిది, మీరు నన్ను అవమానించినట్టే కదా అన్నాడు. వాళ్ళన్నారు మా బట్టలు మేం కట్టుకుంటే మిమ్మల్ని అవమానించడం ఏమిటండి అన్నారు. అవమానించడం కాకేమిటి, యువకుడు నగ్నుడు సుందరుడైన నా కుమారుడు వెళ్ళినప్పుడు అతన్ని చూచి మీరు సిగ్గుపడి బట్టలు కట్టుకోలేదు, కానీ వృద్ధుణ్ణైన నన్ను చూచి, అందులో బట్టలతో ఉన్న నన్ను చూచి, పౌరాణికుడైన నన్ను చూచి మీరు సిగ్గుపడి బట్టలు కట్టుకున్నారు. అంటే నాలో దుర్బుద్ధి ఉంది, నా కొడుకులో లేదని మీ ఉద్దేశ్యం కదా అంటే వాళ్ళు అందులో సందేహమేముందన్నారు. అంటే ఎంత గొప్ప విషయం ఆలోచించండి. వ్యాస ఇలా అనుకోకు, నువ్వు గురువువే, చాలా గొప్పవాడివే, కానీ నీకు నీ కుమారుడికి చాలా తేడా ఉంది. ఆయన అవధూత. ఆయనకి ప్రపంచంలో స్త్రీ పురుషాది భేదం లేదు, అందరినీ సమానంగా చూస్తాడు. పరమజ్ఞాని. ఆయనకి అసలు కామక్రోధాదులు లేవు. ఆడవాళ్లైనా ఒకటే, మగవాళ్లైనా ఒకటే, నగ్నంగా ఉన్నా ఒకటే, బట్టలు కట్టుకున్న ఒకటే, అంతటి పరబ్రహ్మానందం పొందగలిగే జ్ఞాని. కానీ నీలో ఇంకా వీడు కొడుకు, ఇది కోడలు, ఇది స్త్రీ, ఇది పురుషుడు, ఇలాంటి వికారములు పోలేదు. అందుకేగా కొడుకు వెంటబడి ఏడుస్తున్నావు. ఆ ఏడుస్తున్నావు అంటేనే అర్థమైంది నీలో ఇంకా వికారములు ఉన్నాయని. వికారములున్న వాళ్ళని చూస్తే మేము మా ఆకారాన్ని బట్టలతో కప్పుకుంటాం. ఆయనకి వికారములు లేవు, కామాది వికారములు లేవు. అందుకే ఆయన్ని చూచి మేము సిగ్గుపడలేదు. ఆయన సర్వభూతమయుడు అన్నారట. నిజంగా వ్యాసుడు ఆనందము చెందాడండో. అంత స్థాయికి వెళ్ళలేనందుకు, తనని వాళ్ళు అవమానించినందుకు రవ్వంత బాధ కలిగినా, నాకంటే నా కుమారుడు అంత జ్ఞాని, అవధూత, అటువంటి కొడుకుని కనడం కూడా అదృష్టమే కదా అని మళ్ళీ ఆనందం పొందాడు. అంతటి కుమారుడు మళ్ళీ తనకి దూరం అయిపోతున్నందుకు బాధ. అటువంటి కొడుకు మరి దూరంగా వెళ్ళిపోతే బాధేగా. జ్ఞానము కలిగిన కొడుకు తన దగ్గర లేకుండా అతీతంగా వెళ్ళిపోతే తండ్రికి ఎప్పుడు బాధగానే ఉంటుంది. అప్పుడు ఆయన అరిచిన అరుపులకి శివుడు ప్రత్యక్షమై, ఆ కుమారుడు ఇక నీకు దక్కడు, రమ్మన్నా రాడు, ఆయనంతటా ఆయన బుద్ధి పుడితే తప్ప సంసార వ్యామోహం లేనివాడు గనక ఎవరికీ దర్శనమివ్వడు. అయితే నీ బాధ తట్టుకోలేకపోతున్నాను నేను, అందుకని నీ పక్కన ఒక నీడ నీ కొడుకులా కనపడేలా చేస్తాను. అతడే ఛాయాసుకుడు, అంటే సుకుడు ఎలా ఉన్నాడో అలాంటి నీడ పడుతూ ఉంటుంది నీ పక్కన. ఆ నీడను చూస్తే నీ కొడుకును చూసినట్టే ఉంటుంది, మాట్లాడ తప్ప మిగతా అన్నీ కూడా. ఇప్పుడు టీవీలో కనపడతారు చూడండి బొమ్మలు, అలా కనపడతాడు, అతన్ని చూసుకుంటూ ఆనందించు అన్నట్ట. అలా వ్యాసుడికి ఉపశమనం కలిగిస్తే ఇప్పుడు కూడా వ్యాసుడు ఎక్కడికి వెళ్ళినా ఆయన పక్కన కొడుకు యొక్క బొమ్మ పడుతూ ఉంటుంది, ఆ నీడను చూచి సంతృప్తి చెందుతాడు. ఛాయాసుకుడు అంటారు ఆయన్ని, అది చూసుకుంటూ కొంత ధైర్యం తెచ్చుకున్నాడు. అప్పుడు ఆయనకి ఈ భాగవతం రాశాక ఏమనిపించిందంటే, ఈ భాగవతం ఎవరినైనా ఆకర్షిస్తుంది, నా కుమారుడు నాకు కనబడకుండా మాయమైపోయాడుగా, వాణ్ణి రప్పించడానికి ఇదే ఉపాయం అనుకున్నాడు ఆయన. భాగవతం అవధూతులని కూడా మళ్ళీ ఈ భూలోకానికి రప్పిస్తుంది. నిజానికి కోరికలు ఉన్నవాళ్లే పురాణాలు వింటారని పూర్వకాలంలో కొందరికి భ్రమ, భాగవతం మాత్రం కోరికలకు అతీతంగా ఉన్న మాయాతీతులైన వాళ్ళు కూడా వింటారు. ఎందుకంటే ఇందులో భగవంతుడైన వాసుదేవుని లీలలున్నాయి, ఇది మోక్షం కూడా ఇస్తుంది కనుక. నా కుమారుడు నాకు కనపడకుండా ఎక్కడ మాయమైపోయాడో అక్కడికి వెళ్ళి ఒక నాలుగు శ్లోకాలు గనక వినిపిస్తే వాడి భాగవతం కోసం మళ్ళీ వస్తాడు. భాగవతం అంటూ మొదలు పెడితే 7 రోజులు కదలకూడదు కాబట్టి 7 రోజులు అతనికి భాగవతం చెప్పడం కోసం నా ఎదురుగుండా కూర్చోబెట్టుకుని 7 రోజులు అవధూతను చూద్దాం అనిపించింది వ్యాసునికి. వెంటనే ఏం చేశాడు ఆయన, ఈ భాగవతం రాశాక వ్రజ భాగవతంలో ఈ మాట చాలా బాగా చెబుతారు, అందులో కొన్ని శ్లోకాలు ఉన్నాయి. భాగవతం దశమస్కంధంలో ఉంటాయి ఆ శ్లోకాలు, మనం ఎలాగో చెప్పుకుంటాం బ్రహ్మస్తుతి. ఆ శ్లోకాలు 4 శిష్యులకిచ్చి 4 శ్లోకాలు ఫలానా మందాకిని నదీ తీరంలోకి వెళ్ళి చదివిరండి అన్నాడు. వెంటనే వెళ్ళి వెళ్ళి అక్కడ శ్లోకాలు చదవగానే టక్కన అక్కడ ప్రత్యక్షమయ్యాడు సుకుడు. ప్రత్యక్షమయ్యి, నాయన జైమిని పైల వైశంపాయన సుమంత, అపూర్వమైన ఈ శ్లోకాలు, ఈ భాగవత శ్లోకాలు ఎక్కడివి అన్నాడు సుకుడు. అదేమిటండి మీకు తెలియదా, ఈ మధ్యనే మీ నాన్నగారు నారదుని యొక్క అనుగ్రహంతో భాగవతం అనే ఒక పురాణం రాశారు, ఆ భాగవతంలో వండి అన్నారు. అనగానే అబ్బా ఇంకా శ్లోకాలు వినిపించకూడదా అన్నాడు ఆయన. అబ్బే మాకు 4 శ్లోకాలే నేర్పారండి ఆయన, మిగతా శ్లోకాలన్నీ మాకు నేర్పలేదు, ఈ శ్లోకాలు కావాలంటే మీరు వ్యాసుడి దగ్గరికి ఏరండి అన్నారు. అంటే వ్యాసుడి దగ్గరికి పట్టుకెళ్ళడానికి. ఒక్కోసారి కర్మయోగం ఎలా ఉంటుందో తెలుసా, ఇంత పురాణం నేను చెబుతానా, మళ్ళీ నా పురాణం నాకు కావాలంటే వీళ్ళు ఎవరినో బతిమాలుకోవలసింది నా కర్మయోగం. వ్యాసుడు భాగవతం ఆయన తండ్రి రాశాడు, కానీ కొడుక్కు వినడానికి ఈ శిష్యులు మా దగ్గర లేవండి శ్లోకాలు, మళ్ళీ మీ నాన్నగారి దగ్గరికే వెళ్ళండి అన్నారు. అలాగా అయితే మా నాన్నగారి దగ్గరికి తీసుకువెళ్ళండి అని వచ్చి తండ్రి దగ్గర కూర్చుని ఆయన సేవ చేసి 7 రోజుల పాటు అక్కడే కూర్చుని మొత్తం భాగవతం అంతా విన్నాడు. ఈ విధంగా వ్యాసుని ద్వారా సుకుడు ఈ భాగవతం నేర్చుకున్నాడు. నేర్చుకున్నదాన్ని ఇతరులకు చెప్పాలిగా, చెప్పాలంటే మళ్ళీ సుకుడికి సుకుడు లాంటి వాడు ఒకడు దొరకాలి. ఆయనకి పరీక్షిత్తు దొరికాడు. ఆ పరీక్షిత్తు కథని ఇప్పుడు సూత మహర్షి సౌనకాదులకి చెప్పడం మొదలెట్టాడు. పూర్వం మహాభారత యుద్ధం పూర్తయిపోయిన తర్వాత ఆఖర్న రాత్రిపూట నిద్రపోతున్నటువంటి పాండవ సైనికులందరినీ అశ్వత్థామ చీకట్లో చంపి అవతల పారేశాడు. పాండవ సైన్యంలో పాంచాలురు మిగిలారు. దృష్టజ్యుమ్నుడు, ద్రౌపది అన్నగారు, శిఖండి, పాండవుల యొక్క కొడుకులు ఉప పాండవులు ఉన్నారు, ద్రౌపది యొక్క కొడుకులు 5 ఇలాంటి వాళ్ళు కొంతమంది మిగిలారు. కొన్ని రథాలు, కొన్ని ఏనుగులు, కొన్ని గుర్రాలు మిగిలై రాత్రికి రాత్రి శివుడు ఇచ్చిన కత్తి ఒకటి పుచ్చుకుని అశ్వత్థామ కృతవర్మతో కృపాచార్యుడితో కలిసి ఓచుకోత కోసి పారేశాడు. మహావీరులందరినీ చంపి పారివేశాడు, నిద్దట్లో ఉన్నవాళ్ళని నిద్దట్లో ఉన్నట్టే. తెల్లవారి పాండవులు వచ్చి చూసుకుంటే శిబిరంలో అందరూ చచ్చిపోయారు. అప్పుడు ద్రౌపది పిల్లల్ని తలుచుకుని ఏడుస్తూ ఉంటే అర్జునుడు, నువ్వు ఎందుకు ఏడుస్తావు, క్షత్రియ కన్యవి, వీరుల్ని కన్నావు, ఆ వీరులు యుద్ధరంగంలో చచ్చిపోవడం కంటే గొప్ప మరణం పొందారు, నిద్రపోతూ ఉంటే వాళ్ళని యుద్ధం చేసి చంపలేక దౌర్భాగ్యుడు అశ్వత్థామ చంపాడు, కాబట్టి చచ్చిపోయినటువంటి వీరులైన పిల్లల కోసం దుఃఖించకు అనగానే వెంటనే భీముణ్ణి, భీమా నువ్వేం చేస్తావో తెలియదు, అశ్వత్థామని బంధించి నా కాళ్ళ మీద బారేయి, పిల్లల్ని చంపిన పాపాత్ముణ్ణి శిక్షించే బాధ్యత నీది అంది. భీముడు గదబుచ్చుకుని అశ్వత్థామని చంపడానికి పోయాడు. వెంటనే కృష్ణుడు అన్నాడు, వీడు ఎంతో పొరపాటు చేశాడు భీముడు, అశ్వత్థామని చంపడానికి భీముడు వెళ్ళడం చాలా ప్రమాదం, ఎందుకంటే వాడు గదాయుద్ధం చేస్తే ఒక్క దెబ్బకి మనవాడు చంపగలడు. అశ్వత్థామ దగ్గర బ్రహ్మశరము అని ఒక అస్త్రం ఉన్నది, ఆ అస్త్రాన్ని ఇంకెవ్వడూ జయించలేడు. ఒకప్పుడు ద్రోణాచార్యుడు అస్త్రాన్ని ఇద్దరే ఇద్దరికి ఇచ్చాడు, ఒకటి అశ్వత్థామకి ఇచ్చాడు కొడుక్కి, రెండవది అర్జునుడికి ఇచ్చాడు. అర్జునుడు అస్త్రం వేసి మళ్ళీ వెనక్కి తీసుకోగలడు, అంటే ఉపసంహరించగలడు. అశ్వత్థామ అలా కాదు, అస్త్రం వెయ్యగలడు, ఉపసంహరించలేడు. అలాంటి అస్త్రాన్ని ఇప్పుడు కోపంతో భీముడి మీద వేస్తే మొత్తం భూమండలం అంతా దగ్ధమైపోతుంది. కాబట్టి ఇప్పుడు వెంటనే అర్జునుడు, నేను కూడా బయలుదేరతాం అని ఎప్పటికప్పుడు అర్జునుడిని ఎక్కించుకుని తాను రథాన్ని మహావేగంగా ధర్మరాజాదులందరినీ వెంట పెట్టుకుని వ్యాసాశ్రమానికి వెళ్ళిపోయాడు. అప్పటికే వ్యాసుని ఆశ్రమంలో విభూతి పెట్టుకుని జపం చేసుకుంటున్నాడు, కొంగ జపం చేసుకుంటున్నాడు అశ్వత్థామ. రాత్రికి వీళ్ళందరినీ చంపి పొద్దున్నే సన్యాసం పుచ్చుకున్నాడు. దాంతో భీముడు, ఓరి దుర్మార్గుడ, రాత్రి ఏమో నిద్రట్లో ఉన్నవాళ్ళని చంపావా, ప్రొద్దుటే మళ్ళీ వ్యాసాశ్రమంలో తపస్సు మొదలెట్టావా, నీ కపాలం పగలగొడతా అని గదెత్తాడు. దాంతో వాడు ఏం చేశాడు, ఒక దర్భం తీసుకుని మొత్తం పాండవులు నాశనమై వాళ్ల వంశమంతా తుడిచిపెట్టబడుగాక అని సంకల్పంతో బ్రహ్మశిరం అనే అస్త్రం విడిచిపెట్టాడు. బ్రహ్మశిరం అనే అస్త్రం భయంకరమైన అగ్నిజ్వాలలతో వచ్చి పడిపోయింది భీముడి మీదకి. వెంటనే అర్జునుడిని చూచి శ్రీకృష్ణుడు, అర్జున అర్జున, వాడు బ్రహ్మశిరం వేసేశాడు నేను అనుకున్నట్టే, నువ్వు కూడా బ్రహ్మశిరోనామకాస్త్రాన్నే విడిచిపెట్టమనగానే అర్జునుడు ఎంత గొప్పవాడండి, ఆ అస్త్రం వేసే ముందు ఆచమనం చేసి మంత్రజపం చేసి ఈ అస్త్రం గురువుగారి అబ్బాయిని చంపకుండా ఉండుగాక. గురువుగారి మీద అంత ప్రేమ ఆయనకి. వాడేమో పాండవుల్ని నాశనం చేసేయి అని అస్త్రం వేశాడు. ఈయనేమన్నాడు, ఈ అస్త్రం పొరపాటును కూడా గురువుగారి అబ్బాయిని నాశనం చేయకుండా ఉండుగాక, చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా ఉండుగాక, మా కుటుంబాన్ని రక్షించుగాక అని వేశాడు. అది జ్ఞానుల యొక్క గొప్పతనం. ఇప్పుడు ఈ అశ్వత్థామస్త్రాన్ని అర్జునుడు వేసిన అస్త్రం ఢీ కొట్టింది. ఆ రెండు అస్త్రాలు ఢీ అంటే ఢీ అని యుద్ధం చేస్తూ ఉంటే అందులో నుంచి అగ్నిజ్వాలలు పుట్టి లోకాలు కాలి బూడిదైపోవడం మొదలుపెట్టాయి. ఆ అస్త్రాలు చాలా ప్రమాదం, ఈ అణ్వస్త్రాల కంటే కూడా ప్రమాదం. దాంతో లోకాలన్నీ అతలాకుతలం అయిపోయాయి, స్వర్గలోకం కదిలిపోయింది, పాతాళం కదిలిపోయింది, దేవతలందరూ వణిగిపోయారు. టక్కున వేదవ్యాసుడు వచ్చి రెండు అస్త్రాల మధ్యలో నిలబడి ఆ అస్త్రాలని తన రెండు చేతులతో ఆపేట. ఆయన ఎంత గొప్పవాడు ఆలోచించండి. ఆపి, ఎరా దౌర్భాగ్యులారా, ఈ అస్త్రాలని రాముడు ఎప్పుడన్నా వేశాడా? రావణాసురుడి వంటి దుర్మార్గుడు కూడా ఈ అస్త్రం వెయ్యలేదు. హిరణ్యకశిపుడికి వచ్చి అస్త్రం వాడు వేశాడా? ఈ లోకములో ఇంతవరకు బ్రహ్మశీర్షమని పేరు కలిగిన ఈ అస్త్రమును దుర్వినియోగం చేసిన వాడొక్కడు లేడు. మొదటిసారిగా మీరు వేస్తారా అనగానే అర్జునుడు, నన్ను క్షమించండి గురుదేవా, నేను నా కోసం వెయ్యలేదు, లోక శ్రేయస్సు కోసం వేశాను. ఆ దుర్మార్గుడు మమ్మల్ని చంపడానికి వేశాడు అస్త్రం, రక్షించుకోవడానికి, అది కూడా కృష్ణుడి యొక్క ఆజ్ఞ వల్ల వేశానన్నాడు. అయితే అస్త్రాన్ని ఉపసంహరించమన్నాడు అశ్వత్థామని అర్జునుడు. అశ్వత్థామ ముందు అర్జునుడు తన అస్త్రాన్ని ఉపసంహరిస్తే నేను ఉపసంహరిస్తానన్నాడు. వెంటనే అర్జునుడు తన అస్త్రాన్ని ఉపసంహరించాడు. అప్పుడు అందరికీ అర్థమైంది అర్జునుడు ఎంత గొప్పవాడు, అస్త్రం వెయ్యడం కాదు వెనక్కి తీసుకున్నాడు. ఇప్పుడు అశ్వత్థామ తన అస్త్రాన్ని ఉపసంహరించబోతే ఆ అస్త్రం వచ్చి అశ్వత్థామను చంపబోయిందిట. అప్పుడు అశ్వత్థామ తెల్లబోయి, నేను నా అస్త్రాన్ని వెనక్కి తీసుకోలేను, తీసుకుందామంటే అది నన్ను చంపేస్తుంది అన్నట్ట. దౌర్భాగ్యుడా, బాంబు వెయ్యడం కాదు పేలకుండా చేయగలిగితేనే వెయ్యాలి. చేతకాని వాడు ఎందుకురా నువ్వు దిల్సుఖ్ నగర్లో బాంబు పెట్టడం అని చెడమడా తిట్టి, నీవు వేసిన అస్త్రాన్ని ఇంకొకడెవడైనా ఉపసంహరిస్తే అది లోకానికి నష్టం అయినా తప్పడంలా, అర్జున ఆ అస్త్రాన్ని కూడా నువ్వే ఉపసంహరించన్నట్ట. అయితే అశ్వత్థామ ఏం చేశాడు, అర్జునుడు అస్త్రాన్ని ఉపసంహరిస్తూ ఉంటే లోపల పాండవుల యొక్క వంశాలన్నీ కడుపులన్నీ నాశనం అయిపోగాక అన్నాడు. ఇది కృష్ణుడు కనిపెట్టి దౌర్భాగ్యుడా, అస్త్రాన్ని అర్జునుడు ఉపసంహరిస్తూ ఉంటే పాండవుల యొక్క వంశములో ఇప్పుడు కొంతమంది ఆడవాళ్లు గర్భాలతో ఉన్నారు, వాళ్ళందరి గర్భాలు నాశనం అయిపోవాలంటావా అని తిట్టి, నువ్వు ఎన్ని పనులు చేసినా అభిమన్యుని భార్య ఉత్తర ప్రస్తుతం గర్భంతో ఉంది, ఆ గర్భమును ఒక్కదాన్ని మాత్రం నువ్వు దయతో విడిచిపెట్టు అన్నాడు. వీడు అలాగేనని ఆ గర్భం కూడా నాశనం అయిపోవాలని లోపల మంత్రం చదివాడు. అప్పుడు మళ్ళీ కృష్ణుడు ఏం చేశాడు, నేనేమన్నాను, అందరినీ చంపు నీ కక్ష తీరడం కోసం, ఒక్క ఉత్తరా గర్భాన్ని అభిమన్యు పుత్రుణ్ణి రక్షించమంటే వాడిని కూడా నాశనం చెయ్యమని మంత్రం చదువుతావా, ఇదిగో ఇదే నా ప్రతిజ్ఞ, ఆ కడుపులో ఉన్న పిల్లవాడిని రక్షించే బాధ్యత నాది, వాణ్ణి రక్షించి సింహాసనం మీద కూర్చోబెట్టేలా చేస్తాను. కానీ నువ్వు నా మాట వినలేదు గనక 3000 సంవత్సరముల పాటు నీ శరీరము నుంచి రక్తం చీము కారుతూ ఉండగా మలమల మాడిపోతూ కుష్ఠరోగంతో బాధపడని చెప్పించాడు. 3000 సంవత్సరాలు కుష్ఠరోగం అనిపించాడు అశ్వత్థామ. ఈ శాపం 5120 ఏళ్ల క్రితం పెట్టాడు కృష్ణుడు. అందువల్ల ఇప్పుడు ఆ శాపం తీరిపోయింది. అశ్వత్థామకి అందంగా తయారయ్యాడు మళ్ళీ. అప్పుడు అశ్వత్థామ, నువ్వు నన్ను శపించావు గనక నేను ఆ శాపాన్ని స్వీకరిస్తాను అంటూ ఉండగా వ్యాసుడు వచ్చి కృష్ణుడు చెప్పినట్టే నీకు కుష్ఠరోగం రావడమే కాదు, ఈ 3000 సంవత్సరాలు చేతి వేళ్ల నుంచి రక్తం మాంసం కింద కారిపోతూ ఉంటాయి, జుగుప్సతో ఈగలు వాలుతున్న శరీరంతో నరకయాత్ర అనుభవించన్నాడు. దాంతో వీడికి మళ్ళీ కోపం వచ్చింది. మీ శాపాన్ని నేను కాదననే శక్తి నాకు లేదు, కానీ చిన్ని శాపం నీకు ఇస్తున్నాను. ఈ 3000 సంవత్సరాలు నీ ఆశ్రమంలో నీ ఎదురుగుండానే కూర్చుని నీ ద్వారా పురాణాలు విని తరిస్తాను. ఈ శాపం నీకు ఇస్తున్నాను, నన్ను అనుగ్రహించన్నట్ట. అంటే నిజంగా వ్యాసుడికి కూడా బాధ అయ్యేది. ఇప్పుడు మీ ఎదురుగుండ నా ఎదురుగుండ మీలాంటి మంచివాళ్ళు కూర్చున్నారు కాబట్టి పురాణం చెబుతున్నారు, కానీ నోట్లోంచి మలమూత్రాలు వచ్చేస్తూ రక్తం చేతిలోంచి కారిపోతూ ఉంటే అలాంటి వాడిని కూర్చోబెట్టుకుని పురాణం చెప్పాలంటే గురువు గారికి కొంచెం కష్టమే కదా. అయితే వాడు వ్యాసుణ్ణి, ఈ 3000 సంవత్సరాలు నీ ఎదురుగుండానే కూర్చుని నీ ఆశ్రమంలో నీ పురాణాలు వినే భాగ్యం ఇమ్మని కోరి ఆ తర్వాత అస్త్రాన్ని ఇక ఉపసంహరించకపోయినా అర్జునుడే ఉపసంహరించాడు కనుక నేను వెళ్ళిపోతానన్నట్ట. వెంటనే అర్జునుడు ఏం చేశాడు, వాడిని బంధించి కాళ్ళు చేతులు తాళ్లతో రథం మీద ఈడ్చి తీసుకొచ్చి ద్రౌపది కాళ్ల మీద పారేశాడు. అప్పుడు ద్రౌపదీదేవికి జాలి కలిగి ఎంతో పూర్వం వాడిని చంపాలనుకున్నది, కానీ ఇప్పుడు గురువుగారి కొడుకు అర్జునుడు కాళ్ల మీద పారేయగానే దగ్గరకు వచ్చి నమస్కరించింది. భాగవతంలో కడుపు తరుక్కుపోయేలాగా రాశారండి నిజంగాను. మహాత్ముల యొక్క లక్షణాలు అలా ఉంటాయి. ఎన్ని తప్పులు చేసినా క్షమించటమే జ్ఞానుల లక్షణం. ద్రౌపదీదేవి కరుణతో ఏమందో తెలుసా, నాయన అశ్వత్థామ ఎంత పొరపాటు చేసావు తండ్రి, అసలు నీకు మా వాళ్ళేం అపకారం చేశారు, నువ్వు సామాన్యుడివా, మా అందరికీ గురువు ద్రోణాచార్యుడు, ఆ ద్రోణాచార్యుడి గారు కొడుకువి, కాబట్టి నువ్వు కూడా గురువుగారితో సమానం, గురువుగారి పిల్లలు కూడా గురువులే శాస్త్ర ప్రకారంగా. పరగం మా మగవారలెల్లరును మున్ బాణ ప్రయోగోపసంహరణాద్యాయుధ విద్యలెల్లరును ద్రోణాచార్యుచే అభ్యసించిరి పుత్రాకృతినున్న ద్రోణుడవు నీ చిత్తంబులో లేశముల్ కరుణా సంఘములేక శిష్యశితులను ఖండింపగా పాడియే. మా భర్తలు ఈ ధర్మరాజాదులు మీ నాన్నగారు ద్రోణాచార్యుడి దగ్గర విలువిద్య నేర్చుకున్నారు, బాణాలు ఎక్కువ పెట్టడం వెయ్యడం అస్త్రాలు వెయ్యడం ఉపసంహరించడం అన్నీ నేర్చుకున్నారు, ఆయన అనుగ్రహంతో గొప్పవాళ్ళయ్యారు, నువ్వు కూడా ద్రోణాచార్యుడు కొడుకువి, ఆత్మావై పుత్రనామాసి అంటోంది వేదం. అంటే తండ్రే కొడుకు రూపంలో పుడతాడు, కొడుకు రూపంలో ఉన్న ద్రోణుడివి నువ్వు. అటువంటి నీవు రవ్వంత కూడా జాలి లేక నీ తండ్రి శిష్యులు అంటే నీకు సోదరులైన పాండవుల పిల్లల్ని చిన్నపిల్లల్ని నిద్రపోతున్న వాళ్ళని చంపడం న్యాయమా, అది కూడా నిద్రపోతున్న వాళ్ళని ఖండించడం న్యాయమా, ఆ మాత్రం ప్రేమ లేకుండా పోయిందా, అన్నిటికీ మించి విప్రుడివి, కరుణాస్వరూపుడివి, భూసురుడివి, బుద్ధిదయా భాసురుడివి, వీరభట సంద్రోగ్రహ అగ్రేశ్వరుడివి వీరుల్లో కూడా. అటువంటి నువ్వు శిశు మారణం చెయ్యకూడదని గ్రహించలేకపోయావా, శిశుమారణం ఆసుర కృత్యంబు ధర్మమగునే తండ్రి అంది. తండ్రి చిన్నపిల్లల్ని చంపడం మహాపాపం, అసుర లక్షణం, రాక్షస లక్షణం, ఆ పని ఎలా చేయగలిగావు. మీ తల్లి కృపాచార్యుడి యొక్క చెల్లెలు, ఆవిడ పేరు కృపి, శంతన మహారాజు గారు ఆవిడ్ని పట్టుకొచ్చి పెంచాడు, ద్రోణాచార్యుడికిచ్చి పెళ్లి చేశాడు. పూర్వం శంతనుడు ఒకసారి అడవికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళగానే ఒక పొద దగ్గర గౌతమ మహర్షి యొక్క పిల్లలిద్దరు పడున్నారు, ఒక ఆయన కృపాచార్యుడు ఇంకొక ఆవిడ కృపి, వాళ్ళని శంతనుడు పట్టుకొచ్చి పెంచాడండి. పెంచి కృపాచార్యుడిని పాండురాజుతో స్నేహం చేయించి వాళ్ళిద్దరికీ విద్య నేర్పించాడు. అందుకే పాండురాజు కృపాచార్యుడు స్నేహితులు. ఈ అమ్మాయిని కృపిని పెంచి పెద్ద చేసి ద్రోణాచార్యుడికిచ్చి శంతనుడే పెళ్లి చేశాడు. ఈ విధంగా మా వంశం వాళ్ల చేత పెంచబడింది మీ అమ్మ. పరమ పతివ్రత, ద్రోణాచార్యుడు చచ్చిపోయినా అగ్నిలో పడి చావకుండా ఎందుకు బతికుందో తెలుసా? కొడుకు అయిన నిన్ను చూసుకుంటూ బతుకుతోంది. నువ్వు ఈ పాపం చేశావు, ఇప్పుడు నిన్ను మా వాళ్ళు కట్టి బంధించారని తెలిస్తే మీ అమ్మ ఎంత బాధపడుతుందో. అయ్యిందేదో అయ్యింది, నిన్ను విడిచిపెడతాం. నువ్వు ఎన్ని పాపాలు చేసినా గురుపుత్రుడివి కనుక నిన్ను ఏమి అనకూడదు, చంపకూడదు అని వెంటనే అర్జునుడికేసి, భీముడికేసి, ధర్మరాజుకేసి వీళ్ళకేసి తిరిగి, ఏమర్రా వాడు ఎన్ని పాపాలు చేసినా కట్టి తీసుకొచ్చి ఇక్కడ పారేయడం మహాదోషం అన్నది. ఎంత పాపం చేసినా విప్రుణ్ణి సంహరించకూడదని, అవమానించకూడదని శాస్త్రం చెబుతున్నది. అతి పాపము బ్రాహ్మణ హింస మానరే అందట ద్రౌపది. ఎంతో పాపం, బ్రాహ్మణ హింస మానకూడదా? తప్పు తప్పు తప్పు, ఈ పని చెయ్యకండి, విడిచిపెట్టేయండి అని మళ్ళీ అతనికేసి తిరిగి, అసలు మా పిల్లల్ని ఎలా చంపావయ్యా? నిన్ను విడిచిపెట్టేస్తాను అది వేరే విషయం, మా పిల్లల్ని చంపడానికి నీ చేతులు ఎలా ఆడాయి? ఉద్రేకం పునరారు శస్త్రధరులై యుద్ధావని లేరు, కించిద్రోహంబును నీకు చేయరు, బలోద్రేకంబుతో శిష్యుల భద్రాకారుల చిన్ని పాపల రణప్రౌఢక్రియాహీనులన్ నిద్రాసక్తుల చంపబూన నకట నీ చేతులెట్లాడెనో. వాళ్ళు ఏమైనా ఉద్రేకంతో వచ్చారా నీ మీద యుద్ధానికి? ఏని అంతం చూస్తామని నీ మీదకి రాలేదు, పోని. ఆయుధములు ధరించి యుద్ధరంగంలో ఉన్నప్పుడు చంపచ్చని శాస్త్రం, వాళ్ళు యుద్ధరంగంలో ఆయుధములు ధరించి లేరు, పైగా నిద్రపోతున్నారు. నీకు ఎంత కూడా అపకారము చెయ్యలేదు, నీ బలాన్ని చూపించడానికి నిద్రపోతున్న చిన్నపిల్లల్ని, పెళ్లి కూడా కాలేదటప్పటికి పాప వాళ్ళకి, అవివాహితులుగా ఉన్నవాళ్ళని, అందమైన వాళ్ళని, మంచి చరిత్ర కలిగిన వాళ్ళని, యుద్ధరంగంలో బాగా పరాక్రమం ప్రదర్శించేంత నైపుణ్యం కూడా లేని వాళ్ళని ఎలా చంపగలిగావు? అసలు నీ చేతులు ఎలా ఆడాయి అని మందలించి కట్లెప్పబోతుంటే భీముడొచ్చి, దుర్మార్గుడు వీడు, వీడిని విడిచిపెట్టడం ఏమిటి? ద్రౌపది ఆగు. వాడి మొహం చూస్తే కట్లిప్పాలని నీకు ఎలా అనిపిస్తున్నది? వీడు పరమధర్మార్గుడు, నిద్రపోతున్న మన పిల్లల్ని చంపినవాడు, పేరుకు బ్రాహ్మడు, వీడు బ్రాహ్మడు కాదు పరమ నీచుడు, ఇటువంటి వాడిని విడిచిపెట్టడం ఏమిటి? కొడుకుల పట్టి చంపినని కోపమునందదు వీని విడుమటంచు పల్కెడిని వెర్రిది ద్రౌపది, వీడు విప్రుడే. వీణ్ణి విడిచిపెడతానా? నా పిడికిటి పోటున శిరము భిన్నము చేసేద చూడుడిందరు. కొడుకుల్ని పట్టి చంపాడు వీడు పరమ క్రూరుడు. అటువంటి వాడి మీద కోపం చూపించకుండా విడిచిపెట్టు విడిచిపెట్టు అంటోంది ద్రౌపది. ద్రౌపది వీణ్ణి విడవమంటోందంటే నా అనుమానం దానికి వెర్రి పెట్టిందేమో, ఇది వెర్రిదే, లేకపోతే నిజంగా ఎవరైనా స్త్రీ తన కొడుకుల్ని చంపిన దుర్మార్గుడు దొరికితే వాడిని విడిచిపెట్టమంటుందా? ఆమె విడిచిపెట్టమన్నప్పటికీ విడిచిపెట్టను, మీరు వీడిని విడిచిపెట్టండి, నేను వాడి అంతం చూస్తాను. వాడిని చంపడానికి గద కూడా అక్కర్లా, పిడికిలతో నెత్తి మీద దెబ్బ కొట్టానంటే పటక్కన కొబ్బరికాయ పగిలినట్టు పగిలిపోతుంది వాడి తలకాయ, మిగల ముగ్గిన సీతాఫలం పగలగొట్టినట్టుగా. సీతాఫలం బాగా ముగ్గితే అలా నొక్కండి పిసుగుడైపోతుంది వాడి తలకాయని, అలా పిసిగి అవతల బారేస్తాను, పిడికిడితో పొడి చంపేస్తాను. ఎరా దుర్మార్గుడా, యుద్ధం చేయలేక అస్త్రం వేస్తావు, అస్త్రం నీ శాస్తి చేస్తాను అంటూ పిడికిలు బిగించి వాడి నెత్తి మీద కొట్టడానికి భీముడు వెళ్ళిపోతూ ఉంటే, ద్రౌపది వద్దంటూ ఉంటే, అప్పుడు శ్రీకృష్ణుడు ఒక్కసారి చతుర్భుజాలు ధరించాడు, నాలుగు చేతులు ధరించి రెండు చేతులతో భీముడిని బలంగా ఓ తోపు పక్కకి తోశాడు. ఎంత భీముడు, కృష్ణుడు తోస్తే ఆగుతాడా? ఆ తర్వాత రెండు చేతులతో ద్రౌపదిని ఒక పక్కకి గెంటాడు. ఆ తర్వాత అర్జునుడిని పిలిచి, అర్జున వీడు దుర్మార్గుడు, భీముడు చెప్పినట్టు వీడిని చంపాలి, కానీ ద్రౌపది చంపినట్టుగా విప్రుణ్ణి చంపకూడదు. మహాపాపం చేసిన విప్రుడికి ఏ శిక్ష వెయ్యాలో నీకు తెలుసు, కాబట్టి వీణ్ణి చంపకుండా భీముడి ప్రతిజ్ఞ తీరేటట్టు, ద్రౌపదికి సంతోషం కలిగేటట్టు, మా అందరికీ అశాంతి కలగనట్లు నువ్వేదన ఒక పని చేయమనగానే వెంటనే ఏం చేశాడు అర్జునుడు? ధనము గొనుటయుండే తలదరుగుటయుండే ఆలయంబు వెడల నడచుటొండే చంపదగిన ఎట్టి తప్పు చేసినప్పటికీ విప్రుణ్ణి చంపకూడదని శాస్త్రం చెబుతూ మహాపాపం చేసిన బ్రాహ్మడికి ఏ శిక్ష వెయ్యాలి? వాడు డబ్బులు ఆక్కుని పేదవాణ్ణి చేసైనా వదలాలి, లేదా తలకై నొన్నగా గొరిగొదులు పెడితే వాడిని చంపినట్టే లెక్క, లేదా ఇంట్లోంచి గెంటెయ్యాలి, ఇవే శాస్త్ర నియమములు కాబట్టి వీడికి బుర్ర గొరిగేస్తాను అని పెద్ద కత్తి తీసి శుభ్రంగా తలంతా నొన్నగా గొరిగాడు. రూపాయి ఖర్చు లేకుండా మొత్తం తల గొరిగి ఆ లోపల ఒక మణి ఉన్నది, శిరోమణి. ఆ మణి ఉండడం వల్లే వాడికి ఇంతకాలం తేజస్సు బలము. ఆ మణిని తీసేశాడు. పుట్టుకతో శివుడిచ్చిన మణి అది. పుట్టుకతో కొంతమంది కొన్ని మణులు ఉంటాయి, ఆయనకి శిరోమణి అని తలలో పైభాగంలో ఉండేది ఆ మణి. ఆ మణి పీకేసి అది ధర్మరాజు చేతిలో పెట్టాడు. శుభ్రంగా తలంతా గొరిగి వదలగానే కట్లు ఇప్పగానే సిగ్గుతో తల వంచుకుని కాంతి తరిగి వెళ్ళిపోయాట ఆయన. శిశుహంత కదా, అందువల్ల శిశువుల్ని చంపిన వాడికి, పాపాలు చేసిన వాడికి, అందులో పైగా తల గొరగడం వల్ల, అవమానింపబడడం వల్ల, మణిపోవడం వల్ల కాంతి పోయి నల్లగా మాడిపోయి వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు ఆ మణిని ధర్మరాజు చేతిలో పెట్టగానే ధర్మరాజు భక్తితో, గురువుగారి కొడుకునే భక్తితో ఆ మణి తన తల మీద ధరించాడు. ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే శ్రీకృష్ణుడు కూడా, పాండవుల్లారా చాలా రోజులైపోయింది ఇక్కడనే ఉండి కొంతకాలం ద్వారకకి వెళ్ళి మళ్ళీ వస్తానన్నాడు. ద్వారకకి ఆయన వెళ్ళాడో లేదో, మళ్ళీ కుంతీదేవి ఎప్పటికప్పుడు మమ్మల్ని రక్షిస్తున్నావు రమ్మని పిలిచింది. వెంటనే ఆయన తిరిగి కుంతీదేవి దగ్గరకు వచ్చాడు. సరిగ్గా ఆ సమయంలో ఆయన అక్కడ వచ్చాడో లేదో, ఉత్తరాదేవి గర్భంలో ఉన్నది, అప్పటికే పూర్ణ గర్భిణి ఆవిడ. ఆ కడుపులో ఉన్న పిల్లవాడిని నిరంతరం అగ్నిహోత్రం వంటి ఒక కాంతి వచ్చి పట్టుకోవడం మొదలుపెట్టింది. అశ్వత్థామ బ్రహ్మశరం అనే అస్త్రం వేశాడు కదా, మరి ఆ అస్త్రం వచ్చి ఆ పిల్లవాడిని రోజు చీల్చి చెండాడడం మొదలెట్టింది. దాంతో కుర్రవాడు కంగారు పడిపోయి, ప్రభూ ప్రభూ నన్ను రక్షించు రక్షించు అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన చక్రం ధరించి ఆ అస్త్రం అతని మీద పడకుండా అస్త్రాన్ని చీల్చి చెండాడి ఆయన్ని రక్షించాడు. అప్పుడు కుంతీదేవి వచ్చి శ్రీకృష్ణుణ్ణి, ఉత్తరాదేవి గర్భంలో నుంచి పిల్లవాడు పుడుతున్నాడు, ఆ పిల్లవాడు పుట్టే ముందు ఎందుకో గాని ఉత్తరాదేవి గర్భానికి చాలా బాధ కలుగుతున్నది, ఆ బాధ నుంచి ఉత్తరాన్ని రక్షించు అని ప్రార్థించింది. వెంటనే ఆయన అత్తగారికి, మేనత్తగారికి ఒక వరం ఇచ్చాడు. అత్తయ్య నువ్వేం బెంగపెట్టుకోక, నేను మాట ఇచ్చాను, ఈ కుర్రవాడు పుడతాడు, హస్తినాపుర సింహాసనం మీద కూర్చుంటాడు, వాణ్ణి రక్షించే బాధ్యత నాది అనగానే ఆవిడ సంతోషించి వెంటనే కృష్ణుడికి నమస్కరించి ఆవిడ కోరుకున్నది ఏమిటో తెలుసా, కుంతీదేవి కోరుకున్న స్తోత్రం ఏంటి ఆశ్చర్యపోతారు, విపదః సంతు నశ్యస్వత్, నాకు రకరకాల కష్టాలు వచ్చి పడిపోవాలి రోజు అంది ఆవిడ. విపదః అంటే ఆపదలు, నాకు నిత్యము ఆపదలు వచ్చుగాక, ఎందుకని తత్ర తత్ర జగద్గురో భవతో దర్శనం ఇత్యాద్ అపునర్భవ దర్శనం. కృష్ణ నాకెందుకు ఆపదలు రావాలని కోరుకుంటున్నానో తెలుసా, ఈ పక్కనున్న వాళ్ళంతా పిచ్చిదేమో కృష్ణుడిని మంచి కోరిక కోరుకోకుండా కష్టాలు కోరుకుంటోంది అనుకుంటున్నారు, కష్టాలు ఉన్నప్పుడల్లా నువ్వు నాకు దర్శనమిస్తావు. కృష్ణుడు అత్తగారికి ఒక వాగ్దానం చేశాడు, నీకు కష్టం కలిగినప్పుడల్లా నేను వచ్చి నీకు కనబడతానని, కష్టాలు లేకపోతే నువ్వు కనబడవు, కష్టాలుంటే నువ్వు వచ్చి దర్శనమిస్తావు, పదే పదే నీ దర్శనం చేస్తే నాకు అపునర్భవ దర్శనం, మళ్ళీ భూమి మీద జన్మ ఉండదు. కృష్ణుడిని పదే పదే చూచేవారికి పునర్జన్మ ఉంటుందా, కాబట్టి నాకు నిత్యం కష్టాలు ప్రసాదించు, పదే పదే గొప్ప గొప్ప కష్టాలు, అప్పుడు ఆ కష్టాలు నీ దర్శనం నాకు ఇప్పిస్తాయి, నీ దర్శనం వల్ల పునర్జన్మ లేకుండా శాశ్వతంగా వైకుంఠం పొందవచ్చు. ఏం అద్భుతమైన కోరికండి. అయ్యి బాబోయ్ మనం అయితేనా, గురువుగారు కనబడితేనే వదలం, నాకు పెళ్ళని ఒకడు, కిళ్ళి అని ఒకడు, ఇల్లని ఒకడు, ఇలా రకరకాలుగా మళ్ళీ మళ్ళీ గురువుగారు కనబడ్డాడా హడిలిపోయేలాగా కోరిన కోరికలు కోరుతూ ఉంటే కృష్ణుడు కనబడితే మొత్తం గుంటూరు గుంటూరు అంతా రాసిమ్మన్నారు, అమరావతి అంతా విడికి వచ్చేయాలి, ఇక మళ్ళీ అమరావతి ఎవడికి ఉండక్కర్లా, అది మనమతి. కానీ ఆవిడ నాకు కష్టములు ప్రసాదించు, కష్టములుంటే నిన్ను తలుచుకుంటాను, నువ్వు కనబడతావు నాకు మోక్షం వస్తుంది అని కోరింది. పైగా మరొక అద్భుతమైన కోరిక కూడా కోరింది ఆవిడ, నాకు ఇంకా సంసారం మీద వ్యామోహం పోలేదు. ఈ పద్యం మనం రోజు చదువుకోవాలండి, పురాణం వినడానికి రమ్మంటే చాలు నాకండి, మా అబ్బాయి ఒకడున్నాడండి వాడు నాకు కాకినాడలో ఇల్లు ఇచ్చాడండి అని ఒకళ్ళు, నా మనవడు ఉన్నాడండి వాడు మొహం వదిలి రాలేనని ఒకళ్ళు, అబ్బెబ్బెబ్బెబ్బే మా కోడలు ఉందండి ఆవిడ మా కోసం విశాఖపట్నంలో ఇల్లు కట్టిందని, ఒక ఆవిడ వైజాగ్లో అవ్వండి భక్తితో వినడానికి రమ్మంటే మా కోడలు ఏమైతేనే ఇల్లు కట్టిందండి గృహప్రవేశం అయ్యామండి అప్పుడే మీ దగ్గరకు వచ్చేలా వింటామండి కొత్త ఇల్లు కదండి అంటే ఆ కొత్త ఇంట్లో ఇవి 10 కాలాలు ఉంటుంది ఈలోపు ఇవిడు వెళ్ళిపోతుందని తెలియదు పాపం. ఇలా పురాణం వినడానికి ఒక్కొక్కడు ఒక్కొక్క వంక చెబుతాడు. ఆవిడేమంది,
యాదవులందు పాండు సుతులందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా, ఘన సింధువు చేరడి గంగ భంగి నీ పాద సరోజ చింతనముపై అనిశంభు మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో కదియునట్లుగా చేయగదయ్యా ఈశ్వర.
ప్రభు సర్వలోకాధిపతి కృష్ణ, నాకు ఒకటే కోరిక, యాదవులంటే నాకు చాలా ఇష్టం, కొడుకుల మీద కంటే యాదవుల మీద ఎక్కువ ఇష్టం అంటే ఆవిడకి. ఎందువల్ల అంటే, సహజంగా లోకంలో కొంతమంది ఏమనుకుంటారంటే యాదవులంటే వసుదేవుడు అన్నగారు పుట్టింటి వారి మీద ప్రేమ, ఆ తర్వాత కొడుకుల మీద ప్రేమ ఆవిడకి ఎక్కువ అనుకున్నారట. అలాంటి పుట్టింటి ప్రేమలు ఆవిడకి ఏమీ లేవు. ఆవిడకున్నది ఒకటే, యాదవుల మీద ఎందుకంత ప్రేమ అంటే యాదవ వంశంలో కృష్ణుడు పుట్టడం వల్ల. పరమాత్మునికి జన్మనిచ్చిన పవిత్ర వంశం, పరమాత్ముని బంధువులు, అందుకని యాదవులంటే నాకు ప్రాణం, వాళ్ళని వదిలి ఉండలేకపోతున్నాను. ఆ వదిలి ఉండలేకపోవటం వల్ల మళ్ళీ నాకు జన్మ వస్తుంది. జన్మ పోవాలంటే వారి మీద ప్రేమ పోవాలి. అందుకని నాకు యాదవుల మీద ఉన్న ప్రేమని తొలగించు, బంధం తొలగించు. ఆ తర్వాత ఏమంది, నా కొడుకులు కొడుకులు కదా, ఎంత కాదనుకున్నా కొడుకులు, మనవలు మనవరాళ్ళు, ఈ ప్రేమ ఉంటుంది. నాకు పాండవుల మీద కూడా వ్యామోహంగానే ఉన్నది. ఆ ప్రేమ పాశమును తొలగించు, కత్తిరించేయ్యంది ఆవిడ. ఇటువంటి భక్తురాళ్ళు ఉన్న దేశంలో మనం పుట్టాం. నాకు బంధుప్రీతి తొలగించు, సంసార వ్యామోహం తొలగించు, నాకు యాదవుల మీద, నా పిల్లల మీద, ఎవరి మీద ప్రేమ లేకుండా మా గురువు గారు ఎక్కడికెడితే అక్కడికి వెళ్ళి ఆయన పురాణం విని తరించే భాగ్యాన్ని ప్రసాదించు కృష్ణ. గంగానది ఏం చేస్తుంది? గంగ మహావేగంగా ప్రవహించి సముద్రంలో కలిసిపోతుంది. అంటే గంగ చిట్ట చివరి గతి సముద్రం. నేను గంగలాంటిదాన్ని, నీవు సముద్రుడివి. సముద్రంలో గంగ చేరినట్టుగా నేను వచ్చి నీలో కలిసిపోయేటట్టుగా అనుగ్రహించు. అలా అనుగ్రహించాలంటే, అంటే గంగ సముద్రంలో కలవాలంటే గంగకి ఒక ప్రవాహం ఉండాలి. పల్లానికి ప్రవహించి సముద్రంలో కలుస్తోంది. గంగకి ప్రవాహం ఉన్నట్టే భక్తుల యొక్క మనస్సు అనే గంగ కృష్ణుడనే సముద్రంలో కలవాలంటే మనకు కూడా ఒకటి ఉండాలి. ఏమిటది? ఆ శ్రీకృష్ణుని పాద పద్మములను నిరంతరం తలుచుకునే బుద్ధి. కృష్ణ 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 అంటూ రోజు నీ పాద పద్మములను భక్తితో తలుచుకున్నట్టయితే గంగ సముద్రంలో కలిసినట్టుగా నేను నీలో కలిసిపోతాను. కాబట్టి నాకేం చేస్తావు, రోజు పొద్దున్న నుంచి రాత్రి నిద్రపోయేదాకా నిన్నే స్మరించే భాగ్యం ప్రసాదించు. నా బుద్ధిలో నీవే ఉండాలి, ప్రేమతో నిన్ను తలుచుకుని నీలో కలిసిపోయే భాగ్యం ప్రసాదించు, వ్యామోహాలను తొలగించు. ఈశ్వర శ్రీకృష్ణ నిన్నే శరణు వేడుతున్నాను. సంస్కృతంలో అయితే శ్రీకృష్ణ కృష్ణ సఖ అని ఆవిడ స్తోత్రం చేసింది. అర్జునుడికి కూడా కృష్ణుడని పేరు. కృష్ణ సఖ అంటే మళ్ళీ కృష్ణుడే స్నేహితుడనే అనుమానం వస్తుందేమోనని తెలుగులో పోతన గారు కృష్ణ శబ్దాన్ని నరశబ్దంగా మార్చాడు. కృష్ణుడు అనే శబ్దం అర్జునుడికి ఉంది, అయినప్పటికీ నరుడండంలో అందం వేరు. ఎందుకని? నరుడికి నారాయణుడిలో కలిసే లక్షణం ఉంది గనక, పైగా నరుడికి ఎంతో ఆప్తుడు గనక కృష్ణుడు. అందుకని నరనారాయణులనే శబ్దం ప్రసిద్ధి గనక నరశబ్దానికి నరశబ్దమే వాడి, కృష్ణ శబ్దం వాడలేదు పోతన గారు తెలుగులో. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకుల్ మృక్యద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. శ్రీకృష్ణ, యాదవ వంశానికి నువ్వు ఆభరణానివి, నరుడికి మిత్రుడివి, మా అర్జున మిత్రుడివి. నిరంతరం అలంకరించుకుని అందంగా కనపడతావు. ఇక లోకాలని నాశనం చేసే ఎంతోమంది పుట్టారు ఇంత పూర్వం. అలాంటి రాజులను నాశనం చేసావు, ఆ వంశాలని దహనం చేసి పారేశావు. అసలు కృష్ణుడు పుట్టిందే లోకద్రోహుల నాశనం కోసం, దుష్ట శిక్షణ కోసం. అటువంటి లోకేశ్వర నీకు నమస్కారం. దేవతలని, బ్రాహ్మణోత్తములని, గోవులని, వాళ్ళ కష్టాలను తొలగించి నిరంతరం రక్షించే నీకు నమస్కారం. నిర్వాణ సంధాయకుడనే మాట వాడింది కుంతి, మోక్షమును నువ్వు మాత్రమే ఇవ్వగలవు, తక్కిన వాళ్ళు స్వర్గసుఖాలు ఇస్తారు, నీవు శాశ్వత కైవల్యమిస్తావు, అటువంటి నీకు నమస్కారం. నీకు భక్తితో నమస్కరిస్తున్నాను, సంసార బంధాన్ని తొలగించవతల వారి, సంసారం ఒక తీగ, ఆ తీగ కత్తిరించి నాకే బంధం లేకుండా చేసేయి అని భక్తితో కరుణాస్వరూపుడైన ఆయనని ప్రార్థించింది. అనుకంపానిధి, అనుకంప అంటే ప్రేమ, ఆయన ప్రేమనిధి. ఒకరోజు కాదట, నిత్యము ప్రేమతో ఉంటాడు. నిత్య ప్రేమనిధివి నీవు, అటువంటి నీకు నమస్కరిస్తున్నాను అని పరిపరి విధాలుగా కుంతీదేవి ప్రార్థించింది. ఆ తర్వాత జరిగే అపూర్వ ఘట్టాలతో మళ్ళీ రేపు యథాప్రకారంగా 6:30 కలుసుకుందాం. 6:25 ప్రారంభం అవుతుందని పదే పదే చెబుతున్నాను కనుక 6:25 కల్లా వచ్చేయండి. 8:30 మిమ్మల్ని వదిలేస్తాం. మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.